ಪ್ರೀಮಿಯನ್ನು ಹಾಕೊಂಡು ಬಂದಿರೋರು. మనిషికి పెద్ద ఎక్కువ తెలివితేటలు ఉండక్కర్లేదు, సామాన్యమైన తెలివితేటలు ఉన్నా సరిపోతుంది బాగుపడటానికి. భౌతికంగా అభివృద్ధిలోకి రావాలన్నా, ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలన్నా సామాన్యమైన తెలివన్నా సరిపోతుంది. కానీ బాధ్యత ప్రవర్తనలో బాధ్యత ఉండాలి. అంటే ప్రవర్తనలో బాధ్యతగా ప్రవర్తిస్తే మనకి ధర్మం గౌరవం పెరుగుతుంది, ధర్మాన్ని ఆచరించాలన్నటువంటి ఒక నిర్ణయం కలుగుతుంది. కానీ మనం భీమవరంలో చెప్పుకున్నది ఏంటంటే ప్రాణాయామం చేసినా లేకపోతే జపం చేసినా ధర్మాన్ని ఆచరించాలి, ధర్మాన్ని మనం ప్రేమించాలి, ధర్మాన్ని గౌరవించాలి. ధర్మాన్ని గౌరవిస్తే మనం ధర్మాన్ని ఆచరించాలనే బుద్ధి పుడుతుంది. ఆ ధర్మాన్ని ఆచరించడం వల్ల మనసు స్థిరపడుతుంది, మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది. మన డే టు డే లైఫ్లో మన ప్రవర్తన బాధ్యతగా ఉండగలదు. మాట ఒక మాటలో కానీ చేతలో కానీ తలంపులో కానీ ప్రతి విషయంలో కూడా బాధ్యత ఉండాలి. ఆలోచనలు కూడా బాధ్యతాయుతంగా ఆలోచించాలి, కానీ బాధ్యత లేకుండా ఆలోచించకూడదు. ఎవరైనా మనల్ని సలహా అడుగుతారనుకోండి, బాధ్యతగా ఆలోచించే చెప్పాలి. అందుకని బాధ్యత లేకుండా ఆలోచించకూడదు, బాధ్యత లేకుండా మాట్లాడకూడదు. ఇది భగవాన్ చెప్పిందంటే లోపల బ్రహ్మం ఉంది, లోపల బ్రహ్మం ఉంది. ఆ బ్రహ్మం మీకు అనుభవంలోకి రాకుండా మీ అజ్ఞానమే మీకు అడ్డొస్తుంది, మీ అజ్ఞానమే మీకు అడ్డొస్తుంది. ఏ అజ్ఞానమైతే మీకు అడ్డొస్తుందో అజ్ఞానాన్ని తొలగించేవాడు గురువు. అంటే ఇందులో పోగొట్టుకునేదే ఉంది, అజ్ఞానాన్ని పోగొట్టుకునేదే ఉంది. ఆ పోగొట్టుకునేది ఎలా పోగొట్టాలి, పోగొట్టుకునే శక్తి లోపల నుంచి ఇచ్చి అజ్ఞానాన్ని ఎలా పోగొట్టుకోవాలటువంటి సంఘటనలు నీ జీవితంలో క్రియేట్ చేసి అది ఏ విధంగా అయితే అజ్ఞానం నీకు తొలుగుతుంది అని ఎప్పటికప్పుడు నేను గైడ్ చేస్తూ లోపల నుండి గురువు గైడ్ చేస్తూ నీకు అజ్ఞానాన్ని తొలగించడానికి, చీకటి నుంచి నేను బయటికి తీసుకురావడానికి గురువు ప్రయత్నం చేస్తాడు. అంటే గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు, చీకటిని తొలగించేవాడు, వాడిని గురువు అని మనం పిలుస్తాం. అంటే గురువు యొక్క బాధ్యత చాలా ఉంది. అంటే గురువుతో అనుబంధం ప్రతి జన్మలోనికి కూడా మనకు కొనసాగుతూనే ఉంటుంది. గురువు అంటే ఎవరు? ఆత్మ. గురువు అంటే ఆత్మ. ఆత్మతోటి మనకు అనుసంధానం కలిగే వరకు, అందులో ఐక్యమయ్యే వరకు గురువుతోటి సంబంధం మనకు కంటిన్యూ అవుతాను. ఆత్మతోటి సంబంధం మనకు ఏ జన్మక జన్మ మనకి కంటిన్యూ అవుతానే ఉంటుంది. మనం ఎన్ని గాథలు చదివినా, ఎంతమంది పెద్దలు చెబుతున్నప్పటికీ విన్నా మనస్సు లోపలికి వెళ్ళాలి, మనస్సుకి అంతర్దృష్టి కలగాలి, మనస్సు అంతర్ముఖం అవ్వాలి. ఎందుకంటే వస్తువు లోపల ఉంది, వస్తువు ఎక్కడ ఉంది? నీ హృదయంలో ఉంది, లోపల ఉంది. బయట ఏమి లేదు, మనకు లోపల ఉన్నదే బయట కనిపిస్తాం, అందుకంటే ఏం లేదు, ఉన్నదంతా లోపలే ఉంది. నీ హృదయంలో ఆధ్యాత్మికుడు పరమేశ్వరుడు అక్కడే ఉన్నాడు. అవి తప్పించి మిగతా అన్ని కులాలు, జాతులు, మతాలు, దేశం యొక్క సరిహద్దులు, ఆ లోపల ఉన్న బ్రహ్మము తప్పించి మిగతా అన్ని మనం కల్పించుకున్న విషయాలే. ఈ కుల భేదాలు, ఈ మత భేదాలు, దేశానికి ఉన్న సరిహద్దులు, ఇవన్నీ కూడా బ్రహ్మము తప్పి, నీ హృదయంలో ఉన్న బ్రహ్మము తప్పించి అన్ని మనం కల్పించుకున్న విషయాలు. మనమే కల్పించుకోవటం, మనమే దుఃఖపడటం, అన్నీ కల్పించుకునే ఒక బ్రహ్మము తప్పించి మిగతా అన్ని మనసు కల్పించిన విషయాలు. మన ప్రవర్తనలో మనసు పలచబడేటట్టు చూసుకోవాలి. ఏ పని వ్యక్తిభావంతో చేయకూడదు, వ్యక్తిభావంతో చేయకూడదు. అది సమిష్టి దృక్పథం, సమిష్టి దృష్టి ఏర్పాటు చేసుకోవాలి. నేను 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 ఎక్కువ వాడే బదులు మనం 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 అని వాడితే మనకు మనస్సు విశాలమవుతుంది. జనరల్ గా మనం నేను నేననే శబ్దం ఎక్కువ వాడతాం. నేను నేను అనే శబ్దం వాడే బదులు మనం మనం అని వాడటం వల్ల మన మనస్సు విశాలమవుతుంది. అంటే ఏం లేదు, మన మనస్సు ఇరుకవటం వల్ల లోపల వస్తువు మనకు తెలియటం లేదు. అది మనస్సు చిరిగిపోవాలి, మనస్సు చిరగాలి, మనస్సు పలచబడాలి. మనస్సు పలచబడతానంటే లోపల వస్తువు మనకి వ్యక్తం అవుతా ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. అది ఏదో ఒకటి ఉందని మనకి తెలుస్తూ ఉంటుంది. ఇందులో నాలుగు అంచెలు ఉన్నాయి. కేవలం చదువు వల్ల రాదు, డబ్బు వల్ల రాదు, గౌరవ వల్ల రాదు, ఊరేగింపుల వల్ల వచ్చేది ఏం కాదు. కేవలం ఎక్కువ జనంలో కూర్చున్నా రాదు, అసలు ఒంటరిగా ఏకాంతవాసంగా ఉండి ఎంతో కొంత సాధన చెయ్యాలి. కొంతమందికి ఇంటికాడ భోజనాలు అవగానే ఎక్కడ సరే వెళ్ళి జనంలో పడిపోతా ఉంటారు. ఇంటికాడ భోజనం అవటం తరువాత పట్టింటికి వెళ్ళిపోవటం, లేదా ఎక్కడో జనం ఉండాలి కొంతమందికి 24 గంటలు జనం వెళ్ళి పడిపోతారు. అది ఏకాంతవాసం కూడా కొన్ని అలవాటు చేసుకోవాలి. ఏకాంతవాసం ఇప్పుడు చూడండి, పల్లెటూళ్ళలో ఎక్కడైనా భోజనాలు అయిపోయిన తర్వాత ఏ చెట్ల కింద కూర్చుని అక్కడి నుంచి గాసిప్ ఏదో చెప్పుకుంటూ ఉంటారు. జనరల్గా పల్లెటూళ్ళలో జరిగేది అదే. ఏకాంతవాసం అనేది మన మనసు ఇష్టపడాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. ఏకాంతవాసంలోనే మనం ఎలాగున్నామో మనకు తెలుస్తాం. అంటే ప్రతి మనిషి కూడా రోజుకు గంట ఏకాంతంగా కూర్చోవాలి. చేయి కడుక్కోగానే ఎప్పుడు వెళ్ళి రోడ్డు మీద పడిపోదాం, లేకపోతే పక్కింటికి వెళ్ళిపోదామని అలా ఉండకూడదు. ఏకాంతవాసం మీద మనకు ప్రీతి పెంచుకోవాలి, జనం మీద కాదు. అవసరమైనప్పుడే వెళ్ళొచ్చు అది కాదు. ఏకాంత వాసన మీద మనం ప్రీతి పెంచుకోవాలి. ఏకాంత వాసన మీద మనం ప్రీతి పెంచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ లోపల ఉంటే ఏంటో మనకు లోపల ఏం జరుగుతుందో మనకు తెలుస్తూ ఉంటుంది. సాధన చేసేటప్పుడు ఎవరింటికాడు వారినే కూర్చొని చేయమన్నారు. ఏదైనా చదువుకున్నప్పుడు నలుగురు కలిసి చదువుకోవచ్చు అని చెప్తారు. కానీ సాధన చేసేటప్పుడు ఏంటంటే ఎవరి పద్ధతిలో ఎవరి ఒంటరిగానే చేయాలి. సాధన అనేది మనం తల్లి కడుపులోంచి ఒంటరిగానే వచ్చాం, మళ్ళీ చనిపోయిన తర్వాత మనం ఎలా గడతాం ఒంటరిగానే, అది మర్చిపోకండి. ఈ స్నేహాలు చుట్టరకాలు మన దేహం వచ్చిన తర్వాత కదా, దేహాలు చుట్టరకాలు స్నేహాలని మనం ఈ భూమి మీదకి ఒంటరిగా వచ్చాం. మళ్ళీ చనిపోయి మనం వెళ్ళేటప్పుడు ఎలా ప్రయాణం చేయాలి, ఒంటరిగానే ప్రయాణం చేయాలి. మిగతా అన్ని స్నేహాలు విరోధాలు చుట్టరకాలు మన మనసు కల్పించిన విషయాలు. అది ఏకాంత వాసం మీద మనకి ఇష్టం ఉండాలి. మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు మనం ఎవరో మనకు తెలుస్తూ ఉంటుంది, కానీ పది మందిలో కూర్చున్నప్పుడు కంటే మనం ఒంటరిగా కూర్చున్నప్పుడే మనం ఎవరో మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే అది ఏకాంత వాసం మీద ఇష్టాన్ని పెంచుకోవాలి సాధకుడి యొక్క లక్షణం. అయితే ఇప్పుడు ఇంతకీ నాలుగు విషయాలు చాలా ముఖ్యం. ఒకటి మీరు యెహోవా అనండి, రాముడు అనండి, లేదా అల్లా అనండి, నేను మనం భీమవరం చెప్పుకున్నాం కదా, మనకంటే ఒక అచేతమైన శక్తి ఉంది. మనకంటే ప్రపంచం కంటే ఒక అచేతమైన శక్తి ఉంది. ఆ అచేతమైన శక్తే మనకి ఈ శరీరాన్ని తీసుకొచ్చింది, ఈ శరీరాన్ని తీసుకొచ్చింది. ఆ ఏ అతీతమైన శక్తి ఈ శరీరాన్ని తీసుకొచ్చిందో ఆ శరీరానికి ఆ పని పూర్తి అయితేనే కానీ మనం చచ్చిపోవడానికి కంగారు పడ్డా మన ప్రాణం బయటకు వెళ్ళదు. కానీ చచ్చిపోతే బాగుండు అనుకుంటాం అనుకో, మనం చావనివ్వరు, మనల్ని చావనివ్వరు. ఎందుకు? ఏ అచేతమైన శక్తి అయితే ఈ శరీరాన్ని తీసుకొచ్చిందో ఆ అతీతమైన శక్తి ఈ శరీరం ద్వారా ఏ పని అయితే చేయాలని ఏ నిర్ణయించబడిందో ఆ పని పూర్తయ్యే వరకు ఈ శరీరంలోంచి ప్రాణం బయటకు తప్పుకోదు. అంటే ఈ శరీరం ద్వారా జీవుడు ఏ అనుభవాలు అయితే పొందాలో ఆ అనుభవాలన్నీ పొందిన తర్వాత అప్పుడు జీవుణ్ణి శరీరాన్ని వేరు చేస్తారు, అప్పటి వరకు వేరు చేయదు. ఈ అతీతమైన శక్తి ఈ శరీరాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చిందో. ఇప్పుడు మనం అందరం చింతపల్లిలో ఉన్నామనుకోండి, ఈ ప్రపంచంలోకి ఏం దేశం లేదు, ప్రపంచంలో ఊళ్ళు లేవో టౌన్లు లేవో చింతపల్లిలోనే మనం ఉంటామేంటి కారణం? అయితే ప్రపంచం అంటే చింతపల్లెనే, మన దేహం మరి ఇప్పుడు చింతపల్లిలోనే ఎందుకు ఉండాలి? ప్రపంచంలోకి దేశాలు లేవా, ఊళ్ళు లేవా, టౌన్ లేవా, ఆ చింతపల్లిలో ఉండటం కూడా దేహ ప్రారంభం. ఎక్కడ జన్మించాలి, ఎక్కడ మరణించాలి, ఆ మరణించే లోపల ఈ శరీరం ఎక్కడ ఉండాలి, ఈ శరీరం ద్వారా ఏ పని నిర్వర్తించబడుతుంది అనేటువంటిది ఆ ఈశ్వరుడు యొక్క సంకల్పాన్ని బట్టి అది జరుగుతూ ఉంటుంది. అది మనకు అర్థమైతే వ్యక్తి భావన తగ్గిపోతుంది. ఇది మీరు రహస్యం బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి. ఆశ్చర్యం ఏంటంటే అది అహంభావం ఉందని మనకు తెలుస్తుంటే దాన్ని పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ మాట మనం అహంభావం వల్ల మాట్లాడాం అని మనకు తెలుస్తుంటే అది పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే ఏకాంతవాసం అవసరం. అది తెలియాలి కదా మనకి, లోపల ఏముందో మనకు తెలియాలి కదా. ఇంతకీ నాలుగు విషయాలు చాలా ముఖ్యం. భగవద్ అనుభవం పొందటానికి నాలుగు విషయాలు చాలా ముఖ్యం. ఇందులో బాహ్య విషయాల వల్ల ఇది వచ్చేది ఏం కాదు. మీరు ఏదైనా మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, కానీ అంతమాత్రం చేస్తే జ్ఞానం రాదు. నాలుగు ముఖ్య అసలు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని పూర్తిగా మనకు నమ్మకం కుదరాలి. మనసుకు నోటితోడు చెప్పడం కాదు, మనసుకు కుదరాలి. అది ఈశ్వరుడు అనేవాడు, ప్రభు అనేవాడు ఒకడు ఉన్నాడు, మనకు యజమాని ఒకడున్నాడు అనేటువంటి నమ్మకం పూర్తిగా కుదరాలి. ఆ నమ్మకం కుదురుతుంది అనుకోండి, ఊరికి అనుకోండి భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని నమ్మకం కుదురుతుంది. ఏమంటే వాడి మీద ప్రేమ ఎక్కడ కలుగుతుంది మనకి? ఉన్నాడు అని అనుకుంటాం, ఉన్నాడనుకుంటే సరిపోతుంది వాడి మీద ప్రేమ కుదరాలి. ఉన్నాడు అనుకుంటే చెప్తే సరిపోదు కదా, వాడి మీద మనకు ప్రేమ కుదరాలి. రామకృష్ణ పరమహంస గారు అన్నారు, పెద్ద ప్రేమ అక్కర్లేదు, మీ మనవరాల మీద ఉన్న ప్రేమ అయినా సరిపోతుంది అన్నారు. ప్రేమ ఉండదు. ఒకటి భగవంతుడు ఉన్నాడు అంచెలు చెబుతున్నాను మీకు, ఇవన్నీ కుదిరితే సరిగ్గా మనసులో బూట్లో పడిపోతుంది. అంటే ఇప్పుడు పచ్చగడ్డికి ఏదైనా దూడకు మనం పచ్చగడ్డి చూపిస్తా అంటే ఎలా వచ్చేస్తుందో పచ్చగడ్డి, ఆ పచ్చగడ్డి కూడా ఇవన్నీ కుదిరితే మనస్సు వెళ్ళి మనకి తెలియకుండానే వెళ్ళి బూట్లో పడిపోతుంది. అంటే పరమేశ్వరుడు ఎక్కడున్నాడో వెళ్ళి బూట్లో పడిపోతుంది, మనం ఆ గుహలో ఉరవే గుహలో పడిపోతుంది. తర్వాత భగవంతుడు ఉన్నాడనేటువంటి కలగాలి. తర్వాత దాని మీద ఏం కలగాలి మనకి? ప్రేమ కలగాలి, అంటే ప్రీతి కలగాలి. వస్తువు మీద మనకి ఆ ప్రీతి కలగాలి. ప్రీతి కలిగితే సరిపోతుందా? ప్రీతి కలిగినా సరిపోదు. ప్రీతి కలిగినా ఆ వస్తువుని తెలుసుకోవాలనే బుద్ధి కలగాలి. వీరికి ఒక ఇష్టం సరిపోదు, భగవంతుడు ఉన్నాడనే నమ్మకం కలగాలి. తర్వాత ఆ వస్తువు మీద మనకి ఇష్టం కలగాలి. ఇష్టం కలిగితే సరిపోతుందా? నాకు చదువు అంటే ఇష్టం అంటే సరిపోతుంది, నేర్చుకోవాలి కదా. అది తర్వాత ఏం చేయాలి? నేర్చు ఆ వస్తువుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ వస్తువుని ఏం చేయాలి? లోపల ఉన్న వస్తువుని ప్రీతి కలగాలి. ప్రీతి కలిగిన తర్వాత ఆ వస్తువుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఆ తర్వాత వస్తువు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత అదిగా మీరు ఉండగలగాలి. నాలుగు అంచులు వల్ల జ్ఞానం వస్తుంది. ముందు ఏంటంటే అసలు ముందు భగవంతుడు అనేటువంటి ఉన్నాడని నోటితోటి చెప్పడం కాదు, లోపల కుదరాలి, ఆ మనస్సుకు కుదరాలి, విశ్వాసం కుదరాలి. తర్వాత ఏం కలగాలి? ఇష్టం కలగాలి. ఆ పరమేశ్వరుడు మీద మనకి ఇష్టం కలగాలి, ప్రీతి కలగాలి. తర్వాత ఆ పరమేశ్వరుని మనం తెలుసుకోవాలి అనేటువంటి ఆ తెలుసుకుంటున్నాం, ఆ తెలుసుకోవాలనే బుద్ధి కలగాలి. బుద్ధి కలిగితే తెలియబడాలి. తెలియబట్టేది అదిగా ఉండగలగాలి. అప్పుడు మన ఆ బ్రాహ్మీ స్థితి, ఆత్మసుఖం, ఆత్మశాంతి చేతకందు. అంటే ఇంతకీ భగవాన్ చెప్పేది ఏంటంటే, మీరు ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి పారిపోవద్దు. ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి, ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి పారిపోవద్దు. మీరు ఎక్కడికి వచ్చినా మనస్సు ఉంటుంది, ఎక్కడికి వచ్చినా ప్రపంచం ఉంటుంది కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచం ఉంటుంది, మీకు ఎక్కడున్నా మనస్సు ఉంటుంది. అని ఇల్లు విడిచిపెట్టి పారిపోవటం వల్ల మీకు ఇది రాదు అంటే మీకు సమస్య ఇది పరిష్కారం అవ్వదు. ఏదో విడిచిపెట్టడం వల్ల ఇది రాదు. మీకు ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి, వాళ్ళని విడిచిపెట్టేసి దూరంగా ఉండటం వల్ల ఇది రాదు. సన్యసించటం అంటే విడిచిపెట్టడం అంటే ఏమిటంటే, నువ్వు పని విడిచిపెట్టమని కాదు, అహంకారం మమకారం విడిచిపెట్టాలి. వాడికి జ్ఞానం కాదు. నువ్వు పని విడిచిపెట్టడం వల్ల నీకు జ్ఞానం కలగదు. పని విడిచిపెట్టడం వల్ల జ్ఞానం కలగదు. ఇక్కడి నుంచి చింతపల్లి నుంచి కాశీ పారిపోవటం వల్ల నీకు జ్ఞానం కలగదు. చింతపల్లి నుంచి కాశీ పారిపోతాం అనుకోండి మనం, అక్కడ కూడా జ్ఞానం కలదు. నువ్వు ఎక్కడున్నా విడిచిపెట్టవలసింది, మమకారాన్ని విడిచిపెట్టాలి, అహంకారాన్ని. పని విడిచిపెట్టడం వల్ల నీకు జ్ఞానం రాదు. మమకారాన్ని అహంకారాన్ని విడిచిపెడితే అప్పుడు నీ లోపల ఉన్న శాంతి నీకు అందుతుంది. ఆ శాంతి నీకు అందిన తర్వాత ఈ దేహంతో లోకంతో నీకు పని లేదని నీకు తెలుస్తుంది. అప్పుడు పునర్జన్మలు ఆగిపోతాయి. ఇప్పుడు మనకు 85 సంవత్సరం వయసు అనుకోండి, మళ్ళీ 30 సంవత్సరం రమ్మంటే రాదు. ఓ 100,000 మంది పోతే మళ్ళీ 100,000 సంపాదించుకోవచ్చు, కానీ కాలం పోతే మటుకు మళ్ళీ రాదు అసలు. అంటే కాలాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. అంటే కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే భగవంతుని అగౌరవపరచినట్టు. చాలా మందికి గాసిప్ ఉంటుంది, ఇక ఉపయోగం లేని మాటలన్నీ చెప్పుకుంటూ అలా కాలక్షేపం చేసేస్తూ ఉంటారు. ఎవరితోడైతే మనం అనవసరంగా కాలక్షేపం చేస్తున్నాం, వాళ్ళు చనిపోయినప్పుడు మనకు కూడా వస్తారంటే రారు, శ్మశానానికి కూడా రారు. ఎక్కడో మనకు కూడా రావక్కర్లేదు, శ్మశానం దగ్గర కూడా రారు. బాహ్యంగా ఏదో ఒక వస్తువుని విడిచిపెట్టాలని నీకు జ్ఞానం రాదు. ఆ లోపల ఉంటే వ్యక్తిభావాన్ని విడిచిపెట్టాలి. నువ్వు ఆత్మవే, కానీ నీకు ఆత్మబుద్ధి లేదు. నువ్వు ఆత్మ అయినప్పటికీ నువ్వు ఆత్మబుద్ధి లేకుండా దేహబుద్ధి నీకు ఎవరు తీసుకొస్తున్నారు? వారిని విడిచిపెట్టాలి. అది బాగా అర్థం చేసుకోండి. నువ్వు ఆత్మవే, కానీ నువ్వు ఆత్మ అయినప్పటికీ నీకు ఆత్మబుద్ధి లేదు, దేహబుద్ధి కలుగుతుంది. అంటే దేహాన్నే ఆత్మ అనుకుంటున్నావు. నీకు అలా అనుకోవటానికి ఏ తలంపు తీసుకొస్తుంది? ఆ దాన్ని విడిచిపెడితే నీకు జ్ఞానం వస్తుంది. కానీ బాహ్యంగా ఏదో ఒక వస్తువుని విడిచిపెట్టడం నీకు జ్ఞానం రాదు. అంటే నువ్వేం చేస్తావంటే, నువ్వు భగవంతుడికి శరణాగతి పొందు, భగవంతుడు ఉన్నాడనేటువంటి ఒక విశ్వాసాన్ని పెంచుకో, ఆయనతో రాజీ పడు. ఆయనతో ఎప్పుడు నీకు కష్టాలు వస్తూ ఉంటాయి, ఒక్కోసం కొన్ని కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏమనుకోవాలి, కష్టం వస్తే మీరు కంగారు పడకూడదు. దేవుడికి తెలుసు, తెలియకుండా వచ్చింది ఈ కష్టం అనుకోవాలి. కష్టం వస్తే మనం కంగారు పడతాం, మీకు అర్థమవుతుంది, కంగారు పడతాం. కన్నా దేవుడికి తెలిసే వచ్చిందా మీకు ఆ కష్టం? దేవుడికి తెలియకుండా వచ్చిందే, దేవుడికి తెలిసే వచ్చింది. దేవుడికి తెలియకుండా మీకు ఆ కష్టం రాలేదు. అంటే దేవుడి సంకల్పంతో మీరు రాజీ పట్టడం నేర్చుకోండి, అది కూడా సాధనే. బాధ్యతయుతంగా జీవించడం వల్ల, సహనం పెరగటం వల్ల, నీకు తెలివిని పెంచుకో అంటే సూక్ష్మబుద్ధిని పెంచుకోవటం వల్ల నీకు ఈశ్వరుడు యొక్క శక్తి కూడా నీకు అనుభవంలోకి వస్తూ ఉంటుంది. అంటే మనిషి యొక్క లోతులు పెరిగి కొద్ది ఈశ్వరుడు యొక్క శక్తి కూడా, ఈశ్వరుడు యొక్క శక్తి ఇటువంటిది కదా, నీకు ఆ విషయం నీకు అనుభవంలోకి వస్తుంది. అంచేత నువ్వు ప్రపంచంలో ఉండగానే, అంటే నీ శరీరం అగ్నికి ఆహుతి అవ్వకముందే, నీ శరీరం శవం అవ్వకముందే, ఈ లోపల వ్యక్తిభావంలోంచి వాంఛల్లోంచి ఎవడైతే విడుదల పొందాడో శరీరం ఉండగానే వాడు బ్రహ్మములో ఐక్యమవుతాడు. పని విడిచిపెట్టినవాడు ఐక్యం కాడు. పని విడిచిపెట్టినవాడు ఐక్యం కాదు. కొంతమంది బలవంతాన్ని పనులు ఎలా తప్పించుకుందామని చూస్తారు, మళ్ళీ వాళ్ళకి వచ్చి ఏమిటో ఆపనాపి చెబుతాడటని భగవంతుడు. ఇది బాగా అర్థం చేసుకోండి. మరి మన కోరికేమి శక్తి లేదు, శక్తి ఎవరిది? ఈశ్వరుడికి శక్తి ఉంది. మీరు ఏమనుకుంటున్నారంటే మనకు ఆ కోరిక లేకపోతే ఆ పని అవదేమో అనుకుంటాం. ఇది బాగా అర్థం చేసుకోండి. మనకు ఆ కోరిక లేకపోతే ఆ పని అవదేమో అనుకుంటాం. కోరిక లేకపోయినా నీ దేహ ప్రారంభంలో అది ఉంటే పని అయిపోతుంది. నీ దేహ ప్రారంభంలో ఆ పని లేదనుకో, నువ్వు పంచబోటి మెంబర్ కూడా నువ్వు అవ్వలేవు. కోరికకి శక్తి లేదు, శక్తి ఎవరికుంది? ఈశ్వరుడికి ఉంది. నీ ప్రారంభంలో ఏది ఉంటే అది వస్తుంది, కానీ నీ కోరిక లేకపోయినా నీకు వస్తుంది అది. ఒక నీ ప్రారంభంలో లేదనుకో, నువ్వు కోరుకున్నది రాదు. ఇది నీకు అర్థమైతే నీ మనస్సు చదవడు. ఇంటికెళ్ళి మీరు ఒంటరిగా కూర్చోండి, ఏకాంతంగా కూర్చోండి, మీకు ఏ తలంపు వచ్చినా ఈ తలంపు ఇంటికి వస్తానంటే మీకు దేహమే కేంద్రం అవుతుంది. ఏమండి, అప్పుడు మీకు ఆ తలంపులు దేహమే కేంద్రంగా పెట్టుకుని వచ్చిన వాంఛలు, దేహమే కేంద్రంగా పెట్టుకొచ్చిన తలంపులు ఇవన్నీ కనుక పోతే అతని ప్రేమ విశ్వవ్యాప్తం అవుతుంది. ఇప్పుడు గాంధీ గారికి మనకి తేడా ఏం లేదు. గాంధీ గారికి మనకి తేడా ఏంటంటే, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల్ని, మీ కుటుంబ సభ్యుల్ని మీరు ఎలా ప్రేమించుకుంటున్నారు, అది దేశంలో ప్రజలందరినీ అలా ప్రేమించారు, అంతకంటే తేడా ఏం లేదు. ఇప్పుడు మీ ఇంట్లో సభ్యుల్ని మీరు ప్రేమించుకుంటున్నారు కదా, మీ ఇంట్లో సభ్యుల్ని మీరు ఎలా ప్రేమించుకుంటున్నారు, అది దేశంలో ప్రజలందరినీ అలాగే ప్రేమించాడు అని చదువు మహాత్ముడయ్యాడు, అంతకంటే ఏం లేదు. అంటే నీ పర్సనల్ వ్యక్తిగతమైన వాంఛలు పోయినప్పుడు నీ యొక్క ప్రేమ విశ్వవ్యాప్తం అవుతుంది. నేను ఆత్మనే అంటున్నారు కదా, మరి ఆత్మబుద్ధి నాకు లేదు కదా, ఆత్మబుద్ధి నాకు లేదు కదా, మరి ఆత్మనే నేనైనప్పటికీ దేహబుద్ధి నాకు ఏ తలంపు కలిగజేస్తుంది, ఆ తలంపు ఎవరని విచారణ చెయ్యాలి. అది అలా విచారణ అలా ఉండాలి, ఆ విచారణ అలా చెయ్యాలి. అది అంటే నీకు వ్యక్తి భావన ఎప్పుడైతే పోయిందో, వ్యక్తి భావన ఎప్పుడైపోయిందో, అహంభావన ఎప్పుడైతే నశించిందో, అహంభావం లేకుండా ఎప్పుడైతే నువ్వు జీవించగలుగుతున్నావో దానికి గుర్తు ఏమిటంటే, ఒకవేళ నేను జీవిస్తున్నాను నువ్వు నోడితోడు చెప్తే సరిపోదు, నేను జీవిస్తున్నానని అహంభావం లేకుండా జీవిస్తున్నాను అని నోడితోడు చెప్తే నువ్వు సరిపోదు. అప్పుడు నీకున్నటువంటి నీ లోపల నుంచి వచ్చిన శాంతి, నీకున్నటువంటి ప్రేమ, జాతితోడు సంబంధం లేకుండా, కులంతోడు సంబంధం లేకుండా, మతంతోడు సంబంధం లేకుండా నీ ప్రేమ, నీ శాంతి, నీ కాంతి, నీ అనురాగం ప్రపంచం అంతటికే అందుతుంది. దేహాభిమానం నీకు లేనప్పుడు, దేహబుద్ధి నశించినప్పుడు అప్పుడు కూడా నీకు ప్రేమ ఉంటుంది. అప్పుడు నువ్వు రసహృదయం కలుగుతుంది, శూన్య హృదయం కాదు. అహంభావన అహంభావన రహితంగా జీవించే వాడికి రసహృదయం కలుగుతుంది, అప్పుడు కూడా వాడికి అది ప్రేమ ఉంటుంది. అయితే అది కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, ఒక దేశంతో, ఒక అద్దులతోటి, ఒక పార్టీతో సంబంధం లేకుండా వాడి ప్రేమ ప్రపంచానికి అంతటికీ ప్రసరిస్తూ ఉంటుంది. సూర్యుడికి కులమే ఉంది, సూర్యుడికి మతమే ఉంది, సూర్యుడికి దేశమే ఉంది. ఓ దేశానికి వెలుగుచ్చి ఇంకో దేశానికి మానేయటం లేదు కదా. అలాగే నువ్వేమవుతావంటే యూనివర్సల్ అవుతావు. ఇప్పుడు దేహానికే పరిమితం అయి ఉన్నావు, ఆ దేహానికి పరిమితమైన బుద్ధి నీకు ఎప్పుడైతే నశించిందో అప్పుడు నువ్వు యూనివర్సల్ అవుతావు. విశ్వవ్యాప్ అప్పుడు కూడా ఉంటావు. ఎలా ఉంటావు? విశ్వంతా వ్యాపించి ఉంటావు. అంటే మాట్లాడ కూడా బాధ్యత ఉండాలి, బాధ్యత లేకుండా మాట్లాడకూడదు. చేతలో బాధ్యత ఉండాలి, ఆలోచనలో బాధ్యత ఉండాలి. ఏంటంటే మనకు వచ్చి తలంపులకు అన్నింటికీ ఏదో రోజున పరమేశ్వరుడికి మనం సమాధానం చెప్పాలి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి, మాటే కాదు, మనకు అనేక తలంపులు వస్తూ ఉంటాయి. ఈ తలంపులకి ఏ తలంపు వచ్చినా ఈశ్వరుడికి మనం ఈ తలంపు మనకు వచ్చినందుకు ఆయనకు సమాధానం చెప్పాలి. ఎంచడానికంటే వేరుగా ఉన్నామని మనం అనుకుంటున్నాం కాబట్టి. చెట్టులో కూడా ప్రాణం ఉంది. అయితే మీరు పిందిని కోసేస్తారనుకోండి, ఆ చెట్టు ఏడుస్తుంది, ఆ జిగురు కారుతా ఉంటుంది. మీరు బాగా పండును కోయండి, ఆ చెట్టు ఏడవ జిగురు రాదు దానికి. అలాగే నువ్వు ఎలాగ ఉండాలంటే నీకు తెలియకుండా చెట్టులోంచి పండు అయిన తర్వాత చెట్టులోంచి ఎలా విడిపోతుందో, అలాగే నువ్వు చేస్తున్న పని ద్వారా బాధ్యతాయుతమైన జీవితం తర్వాత దేహాభిమానంలోంచి, దేహబుద్ధిలోంచి నువ్వు అలా విడిపోయి జన్మలేని స్థితికి రావాలి, సహజంగా రావాలి. నువ్వు సహజంగా అసహజంగా ఉండకు, నువ్వు సహజంగా ఉండు. సహజంగా ఉంటే నీకు జ్ఞానం కూడా సహజంగా వస్తుంది. అయ్యే ఇంత కష్టపడుతున్నావు అనే తలంపు కూడా లేకుండా నువ్వు పొందుతావు సహజంగా ఉన్నప్పుడు. ఏమీ ఎక్కర్లేదు, మన మాట సహజంగా ఉండాలి, మన ప్రవర్తన సహజంగా ఉండాలి. కొంతమంది మాటలు ఏదో అసందర్భంగా మాట్లాడతారు, అసహజంగా మాట్లాడతారు, వాళ్ళకి జ్ఞానం రాదు. మాట కూడా సహజంగా ఉండాలి. మనం మాట్లాడేప్పుడు మాట సహజంగా ఉండాలి, మన ప్రవర్తన కూడా సహజంగా ఉండాలి, కానీ అసహజంగా ఉండకూడదు. నీ జీవితంలో లోపల ఉన్న వస్తువు సహజంగానే ఉండదు, లోపల ఉన్న సద్వస్తు ఎలా ఉంది సహజంగా ఉంది. అంటే నీ ప్రవర్తనలో సహజంగా ఉన్నప్పుడు నీకు తెలియకుండానే సద్వస్తువు నువ్వు పొందుతావు. ఎలా పొందుతావు? ఇప్పుడు మనం ఎవరినైనా చుట్టాను చూడటానికి వెళుతున్నాం అనుకుంటున్నాం అనుకోండి, మనం గుమ్మం దిగ్గా చుట్టం ఎదురు వచ్చాడు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది అట్ని? ఇప్పుడు మనం ఎవరినో చుట్టాను చూడటానికి వెళదాం అనుకుంటున్నాం అనుకోండి, సరిగ్గా మనం గుమ్మం దిగేటప్పుడు ఆ బంధువు ఎదురొచ్చాడు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? అలాగే సహజంగా పొందిన వస్తువు కూడా నీకు అలాగే ఉంటుంది. తర్వాత ఇముడ్చుకునే శక్తి కూడా నేర్చుకోవాలి, ఇముడ్చుకోవాలి. కొంతమంది సంతోషం వచ్చినా పట్టుకోలేము, దుఃఖం వచ్చినా పట్టుకోలేము, వాళ్ళని ఆపచేయలేము. సంతోషం వచ్చినా ఆపచేయలేము, దుఃఖం వచ్చినా ఆపచేయలేము. సంతోషం వచ్చినా అది వాళ్ళకి గర్వం వచ్చేస్తుంది, దుఃఖం వస్తే కుంగిపోతూ ఉంటారు, సంతోషం వస్తే పొంగిపోతూ ఉంటారు. వాళ్ళకి జ్ఞానం కలగదు, వాళ్ళకి జ్ఞానం రాదు. ఎందుచేతంటే వాళ్ళ బ్రెయిన్, ఆ బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకునే శక్తి వాళ్ళకి లేదు. అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? తెల్లబట్టలు వేసుకున్నప్పుడు నేను గృహస్థుని గృహస్థుని అనుకుంటున్నావు, నీకు అర్థమవుతుంది. కాషాయ బట్టలు వేసుకున్నప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నేను సన్యాసిని, నేను సన్యాసిని అనుకుంటున్నావు. ఆత్మను వీళ్ళు మర్చిపోతున్నారు, ఆత్మని వీళ్ళు మర్చిపోతున్నారు. సన్యాసులు మర్చిపోతున్నారు, గృహస్థులు మర్చిపోతున్నారు. అంటే బట్టలను బట్టిన వాడు సన్యాసం అనుకుంటున్నాడు, బట్టలను పెట్టుకోడు గృహస్థులు అనుకుంటున్నాడు, కానీ నువ్వు పొందవలసిన ఇద్దరు మర్చిపోతున్నారు. అంటే సన్యాసాశ్రమం ఎందుకు తీసుకుంటారంటే కొన్ని ప్రతిబంధకాలు ఉండవు అందులో. పెళ్లికి ఎవడో పిలవరాండి, పిలిచినా వాళ్ళు రారు, రాకపోయినా ఎవడు ఏమనుకోవచ్చు. సన్యాసుల్ని పెళ్లికి ఎవడో పిలవరు, ఒకవేళ మర్యాద కోసం పిలిచినా సన్యాసులు ఎవడు రారు. కొన్ని ప్రతిబంధకాలు అంటే సమాజపరంగా వచ్చే కొన్ని ప్రతిబంధకాలు సన్యాసకుండా అది కరెక్టే. కానీ ఇక్కడ ఏంటి మనం గ్రహించవలసింది ఏంటంటే, ముందు నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నా, సన్యాసాశ్రమంలో ఉన్నా, వానప్రస్థాశ్రమంలో ఉన్నా, నువ్వు ఆ బ్రహ్మభావం విడిచిపెట్టకు. ఏమిటది? ఆ బ్రహ్మభావం విడిచిపెట్టకు. నువ్వు బ్రహ్మ ఏదైతే ఏదిగా ఉన్నావో ఆ భావం విడిచిపెట్టకు. ఆశ్రమం ఏ ఆశ్రమంలో ఉన్నా ఇబ్బంది లేదు, నువ్వు ఎవరిగా ఉన్నావో ఆ బ్రహ్మభావం మటుకి విడిచిపెట్టకు. ఏ ఆశ్రమంలో ఉన్నా ఇబ్బంది లేదు, గృహస్థాశ్రంలో ఎంత ఉన్నంత మాత్రం చేసి నీకు అది. నువ్వు బ్రహ్మభావంలో ఉన్నప్పుడు గృహస్థాశ్రం నీకు పెద్ద ఆటంకం ఏం కాదు. అయితే నువ్వు ఇంటికాడ ఉండి టైంకి కాఫీ తాగుతున్నావు, టైంకి అన్నం తింటున్నావు, ఇంటికా నుంచి పారిపోతే ఈ కాఫీ కూడా దొరకదు. మీరు కోడల మీద కోపం వచ్చి ఎక్కడికే పారిపోయారు అనుకోండి, ఏదో నీళ్ళ కాఫీ అని ఇస్తున్నాడు. ఇప్పుడు మీరు ఇంటికా నుంచి కోపం వచ్చేదిగా నీళ్ళ కాఫీ కూడా దొరకదు అని చెబుతున్నారు భగవాన్. అది కోపాలు చేసుకుని పారిపోకండి, కోపాలు చేసుకుని పారిపోకండి. అంటే కోపాలు చేసుకుని పారిపోవటం వల్ల జ్ఞానం రాదు. మీరు ఇంటికాడేదో, మీరు ఇంటికాడేదో మీ కాఫీ తాగుతున్నారు, మీ టైంకి మీరు ఏదో మామూలు కాఫీ ఎస్ కాఫీ ఏదో ఒకటి తాగుతున్నారు, ఏదో పోయి మజ్జిగనో లేదా పచ్చడనో ఏదో ఒకటి తింటున్నారు. మీరు వెళ్ళి కోపం నుంచి వీడిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి, ఇది కూడా దొరకదు చివరికి. అని చేత మీ ఇంటికాడ మీరు పడుకుండి జాగ్రత్తగా చేసుకుని, అదే ఈ మాత్రం సదుపాయాలు కూడా ఉండవు, మీరు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతేనే మీ పద్ధతిలో మీరు జాగ్రత్తగా చేసుకుని ఆ టైంకి ఎంతవరకు భోజించాలో అంతవరకు భోజించేసి మీరు ఇంటికాడ సాధన చేసుకున్నా తరిస్తారు. అయితే ఎప్పుడున్నా అరుణాచలం అన్నా కాశీ అయినా రామేశ్వరం మన బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటారు. మన బ్యాటరీలు అప్పుడప్పుడు ఛార్జ్ చేసుకుంటూ ఉంటాం, ఆ బ్యాటరీ ఛార్జ్ చేసుకుని వస్తూ ఉంటాం. ఒక అరుణాచలం ఇంటికి వెళ్తామంటే బ్యాటరీ ఛార్జ్ చేసుకుని రావటం. మన బ్యాటరీలు కూడా ఛార్జ్ చేయిస్తాం కదా మనం, లేకపోతే వెలుతురు రాదు. అదే ఛార్జ్ చేయించుకోవడానికి అనమాట మనం కాశీ వెళ్ళిన రామేశ్వరంలో. అంటే అంతకు ముందు ఎంతో మంది మహాత్ముల మహర్షులు అక్కడ తిరిగాడినటువంటి భూమి అది. బృందావన విహారీ అంటారు చూడండి, బృందావనంలో పరమేశ్వరుడు విహరించినటువంటి భూమి. కొంతమంది ఆ ధూళి నెత్తి మీద వేసుకుంటారు. ఇక్కడ మనకు అలవాటు లేదు, కానీ బెంగాల్లో ఎవడైనా పరమ పవిత్రుని చూస్తే వాళ్ళ కాళ్ళలో దుమ్ము ఉడికి మనం నమస్కారం పెడతాం, పాదాలకు నమస్కారం పెడతాం. బెంగాల్లో పెద్దలను ఎలా గౌరవిస్తారంటే పాదాల్లో దుమ్ము తీసుకుని నెత్తి మీద వేసుకుంటారు. అది బెంగాల్లో ఆచారం, వాళ్ళు మనం కూడా పవిత్రం అవుతాం. అలాగే బృందావనం వెళ్ళిన వాళ్ళు ఆ కింద ఇసుకి ఎంతో కొంత నెత్తి మీద వేసుకుంటారు. ఇప్పుడు మనకు అక్షంత్రి ఇచ్చారు నెత్తి మీద ఎలా వేసుకో, శిరస్సు మీద ఎలా ధరిస్తాం. అలా బృందావన ధూడి అంటే కృష్ణుడు విహరించినటువంటి భూమి. అయితే నువ్వు తొందరపడి కంగారుపడి కోపం వచ్చి నిలిచిపెట్టి వెళ్ళిపోతానికి ఈ కాఫీ నీళ్ళు కూడా దొరకవు నీకు. అసలు ఇంకోటి మనం సాధన చేసుకోవడానికి ప్రయత్నం ఏంటండి, మన స్వభావాన్ని మార్చుకోవడానికి. ఇప్పుడు సాధన ఎందుకంటే, గాంధీ గారు ఏమన్నారంటే దేశానికి నేను సేవ చేస్తున్నానంటే ఏదో ప్రధానమంత్రి అవుదామని రాష్ట్రపతి అవుదామని కాదు, నేను బాగుపడతామని చేస్తున్నానని చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. అంటే మనం ఇతరుల గురించి మాటలు చెప్పడం తేలికి మన స్వభావం మనం మార్చుకోవడం కష్టం. కృష్ణుడు అంటాడు రెచ్చిపోతాడు ఇక్కడ, ఒకసారి ముఖం ఎంత పెద్ద చేసేసుకుని చెప్పేస్తాడు. అంటాడు మీరు జపం చేసినా యజ్ఞం చేసినా, జపం చేసినా యజ్ఞం చేసినా ఇంకో పూజ చేసినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా స్వభావం, ఆ స్వభావాన్ని మార్చుకోవటం అంత తీరిక కాదని చెప్తాడు భగవంతుడు చేసిన. కుక్కతోక వంకర ఎవడు తీయగలడు? కుక్కతోక వంకర తీయడం ఎంత కష్టమో మీ స్వభావాన్ని మార్చుకోవడం కూడా అంతే కష్టం. స్వభావాన్ని నిజంగా మార్చుకోగలిగితే ఆ రోజునే నీకు జ్ఞానం కలుగుతుంది. అంటే నువ్వు అనుకున్నంత తేలిక కాదు. అంటే స్వభావం మార్చుకోవడం ఎంత కష్టం అంటే ఇక్కడ మీ కొండ గుర్తు కోసం చెప్తున్నా, నిప్పు మీద చెయ్యిస్తే ఆ చేయికి ఎంత బాధ కలుగుతుందో, నీ స్వభావం మార్చుకునేటప్పుడు నీకు అంత బాధ కలుగుతుంది. ఆ బాధకు నువ్వు భరిస్తేనే నువ్వు స్వభావం మార్చుకోగలవు. నిప్పు మీద నా చెయ్యేసానుకోండి అంటిపోతుంది ఆ బాధ, బర్నింగ్ సెన్సేషన్ ఎంత పీడించేస్తుందో నీ స్వభావం. నిజంగాను మీరు అబద్ధం అబద్ధంగా స్వభావాన్ని మార్చుకుంటే ప్రమాదం ఏం లేదు. నిజంగా మీరు స్వభావాన్ని మార్చుకో, మీ స్వభావాన్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎంత బాధ కలుగుతుంది అంటే, నిప్పు మీద చెయ్యేస్తే ఆ చేతికి చర్మానికి ఎంత బాధ కలుగుతుందో, మీ స్వభావాన్ని మార్చుకోవడానికి మీరు ప్రయత్నం చేసినప్పుడు కూడా అంత బాధ కలుగుతుంది. రమణస్వామి ఏమంటాడంటే, శ్రీరాముల్లో ఎన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయో నువ్వు సత్యాన్వేషణ చేస్తాంటే సాధన చేస్తాంటే ఆ కళ్యాణ గుణాలన్నీ నీకు కూడా వచ్చేస్తాయన్నారు. ఒక్కోటి ఒక్కోటి పట్టుకుని సంపాదించక్కర్లేదు. నువ్వు సత్యాన్వేషకుడైతే నీ లోపల బ్రహ్మం ఉంది కదా, దాని మీద నీకు ప్రేమ పెరిగితే, లోపల సద్వస్తు మీద నీకు ఆప్యాయత పెరిగితే, రాముడికి ఎన్ని కన్యాల గుణాలు ఉన్నాయో అన్ని నీకు న్యాచురల్ గా వచ్చేస్తాయన్నాడు. అంటే కావాలని ఇప్పుడు మన రోడ్డు మీద నడిచేటప్పుడు మన బట్టల మీద ఎంతో కొంత దుమ్ము పడతా ఉంటుంది. అలాగే నువ్వు సత్యాన్వేషణలో ఉన్నప్పుడు రాముడికి ఉన్న కళ్యాణ గుణాలను నీకు వచ్చేస్తాయి. ప్రత్యేకంగా రావాలి, మనం ఎవరైనా ఎక్కడికైనా ప్రయాణం చేస్తామంటే నా బట్టల మీద దుమ్ము పడితే బాగుండని ఎవరైనా అనుకుంటారండి? ఎవరు అనుకోరు, కానీ దుమ్ము పడుతుంది. అలాగే నువ్వు సత్యాన్వేషకుడైనప్పుడు నీ లోపల ఉన్నటువంటి బ్రహ్మము తెలుసుకోవాలి, దాని మీద ప్రీతి కలిగి తెలుసుకోవాలన్నప్పుడు, ఆ అభిముఖంగా నువ్వు హృదయాభిముఖంగా నువ్వు ప్రయాణం చేసినప్పుడు రామచంద్రమూర్తులు ఎన్ని కళ్యాణ గుణాలున్నాయో వాటంతరా వచ్చి నిన్ను వరిస్తాయి. కానీ నువ్వు సత్యాన్వేషకుడై ఉండాలి. ఆ సత్యాన్వేషణ ఉన్నప్పుడు కొన్ని బాధలు వస్తాయి, అవి భరించాలి. ఆ భరించలేనప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేస్తావు. ఒకవేళ నువ్వు అరణ్యానికి వెళ్ళినా నీ హృదయంలో ఉన్న సద్వస్తుని తెలుసుకోవడానికి అవరోధాలు అయితే నీకు ఉన్నాయో, వాటి నుంచి ఎక్కడ తప్పించుకుంటావు? భగవానులో మ్యాథమెటికల్ యాక్యురసీ ఉందండి, సబ్జెక్ట్ నుంచి ఎస్కేప్ అవ్వదు. ఆయనలో విశేషం ఏంటంటే ఎక్కడ పారిపోవడానికి ప్రయత్నం చేయడు. ఏదో పూజ చేసుకుని మీకు జ్ఞానం వచ్చేస్తున్నా ఇటువంటి మాటలు చెప్పి మధ్య పెట్టడు. ఇప్పుడు ఇల్లు విడిచిపెట్టేస్తావు, ఇంట్లో మీద కోపం వచ్చింది, ఇల్లు విడిచిపెట్టేస్తావు. ఇక్కడ ఇల్లు ఉన్నాయి, అక్కడ ఫారెస్ట్ లో చెట్లు ఉంటాయి, నీకు అర్థమవుతుందండి. చెట్లు ఒకటి ఉన్నా పర్లేదు, జంతువులు కూడా ఉంటాయి అక్కడ. ఊళ్ళో జంతువులు ఉండిపోయాయి, అది పెద్ద పులి సింహం ఊళ్ళో ఉండవండి. అక్కడికి వెళ్తే చెట్లతో పాటు జంతువులు కూడా ఉంటాయి. భగవాన్ చెప్పేది ఏంటంటే, నువ్వు హృదయంలో ఉన్నటువంటి సద్వస్తువు ఆత్మస్థానాన్ని, హృదయంలో ఉన్నటువంటి ఆత్మస్థానాన్ని పొందడానికి నీకేదో అవరోధాలు ఉన్నాయి కదా, మరి అవరోధాల మాట ఏం చేస్తావు? పారిపోతే పోతాయా అంటాడు. నువ్వు ఎక్కడికో పారిపోతావు, నువ్వు పాతాయి పోవు. ఎక్కడున్నా వాటిని జయించవలసిందే. ఒకవేళ శరీరం మారిపోయినట్లు జయించవలసిందే. దేని అయితే పోగొట్టుకోవాలి అక్కడ గురిపెట్టి దాన్ని, అది సాధన. సాధకుడే యొక్క ప్రయోజనం అంటే, మీరు సాధకులు అయితే ఈ విషయాలని తెలిస్తే సాధకులే కానప్పుడు ఏమీ తెలియదని. అసలు మీరు సాధకులు అయితే ఇంటికా నుంచి కోపగించి అడవులోకి వెళ్ళిపోతే మనకేం పొందేది ఏం లేదని మీకు తెలుస్తుంది. పోగొట్టుకోవాల్సింది ఏంటి? ఇంట్లో మీకు మీ హృదయంలో ఒక బంగారం ఉంది, మీ హృదయంలో ఏదో బంగారం ఉంది, కానీ ఆ బంగారం మీకు అనుభవంలోకి రావటం లేదు. మీ హృదయంలో ఒక చావు లేని వస్తూ ఉంది, కానీ అది మీకు అనుభవంలోకి రావటం లేదు. ఎవరి మీద కోపగించి వచ్చేస్తే నీకు అది దొరకదు, అది నీకు దొరకదు. అయితే నీకు ఎక్కడ ఎప్పుడు నీకు ముఖ్యం ఏంటంటే, నువ్వు ఫారెస్ట్ లో ఉన్నావా, గృహస్థాశ్రమంలో ఉన్నావా, సన్యాసాశ్రమంలో ఉన్నావా, వానప్రస్థాశ్రమంలో ఉన్నావా, లేకపోతే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నావా, ఏ ఆశ్రమంలో ఉన్నావా అనేది ముఖ్యం కాదు. లేకపోతే చింతపల్లిలో ఉన్నావా, తాడేపుడిగూడెంలో ఉన్నావా, అది కూడా ముఖ్యం కాదు. నీ హృదయంలో ఉన్నట్టు వస్తువుని పొందడానికి ఏదో అవరోధాలు నీకు ఉన్నాయి, అవి తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి. నీ శరీరం ఎక్కడ ఉన్నా పోనీ, ఎక్కడి నుంచి ఎక్కడో పారిపోతావు, అవరోధాలు పోతాయా? పోవు. ఇక్కడ టైంకి కాఫీ పుచ్చుకునే టైంకి అన్నం తినే ఎవరోదాన పోగొట్టుకున్నప్పుడు కాఫీ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు అని పరిస్థితుల్లోకి వెళ్ళి ఏం పోగొట్టుకుంటావు నువ్వు? దీపం ఉండగానే నీకు చదవటం ఇష్టం లేనప్పుడు దీపం ఆడిపోయి ఇంకెక్కడ చదువుతావు? అంచేది నువ్వు ఇంట్లో ఉండు, అడవులో ఉండు, నీ దేహ ప్రారంభాన్ని బట్టి నువ్వు ఇంట్లో ఉండి అడవులో ఉండి, కానీ అవరోధాలు నువ్వు జయించాలి. అవరోధాలు అంటే ఏంటి? నువ్వు ఎవరుగా ఉన్నావో ఆ వస్తువుని తెలుసుకోవడానికి ఏ బలహీనతలు అయితే నీకు అడ్డొస్తున్నా వాటిని జయించాలి. నువ్వు ఇంటికాడ ఉన్నా అంటే వానప్రస్థంలో ఉన్నా, సన్యాసంలో ఉన్నా, బ్రహ్మచర్యంలో ఉన్నా, లేదా గృహస్థాశ్రమంలో ఉన్నా. నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి కూడా ఎంతో మంది తరించారు కదా, రాముడు గృహస్థు, కృష్ణుడు గృహస్థు, జనక మహారాజు గృహస్థు. భగవద్గీతలో సన్యాసుల పేర్లు ఎవరికి? జనక మహారాజు పేరు చెప్పాడు కృష్ణుడు. ఈ దేహ ప్రారంభంలో సన్యాసం ఉంటే సన్యాసం అవుతావు, అది కదా సన్యాసం పుచ్చుకోవచ్చు పుచ్చుకోపోవచ్చు అది ముఖ్యం కాదు. నీ దేహ ప్రారంభం ఉంటే అవుతావు. నువ్వు సన్యాసాశ్రమంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, లేదా వానప్రస్థాశ్రమంలో ఉన్నా, నీకు ఆత్మానుభవం పొందటానికి ఏ బలహీనతలు అయితే అడ్డొస్తున్నాయో వాటి నుంచి నువ్వు విడుదల పొందాలి. ఇంట్లో ఉన్నా, అడవిలో ఉన్నా, అది ముఖ్యం. అది మటుకు మిస్ అవ్వద్దు. నువ్వు భగవంతుని నిన్ను ఏ ఇంటికి పంపిస్తే ఆ ఇంట్లో నీ డ్యూటీ నువ్వు చెయ్యి. ఎవరినో అనుసరించొద్దు. వారు అలా ఉన్నారు కదా మనం కూడా అలా ఉందా అని అలా అనుకోవద్దు. బాగా ధనవంతులతో స్నేహం చేసి ఉన్నత పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇతరులు కూడా నీకెందుకు, నీ పద్ధతిలో నువ్వు ఉండు, నీ పద్ధతిలో నువ్వు ఉండు. నీకు ప్లస్ పాయింట్స్ ఏమున్నాయో మైనస్ పాయింట్స్ ఏమో ఉన్నాయి చూసుకుంటా ఉండు. ఎవరు ఇతరులు కూడా నీకు అనవసరం, నువ్వు బాగుపడే విధానం నువ్వు చూసుకో. ఒక భగవాన్ చెప్పి ఏంటంటే, నువ్వు కష్టపడి నువ్వు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటే నీకంటే ఎక్కువగా లోకానికి ఎవడో ఉపకారం చేయలేడు. నువ్వు లోపల ఆత్మని అందరి హృదయాల్లోనే పరమేశ్వరుడు ఉన్నాడు కదా, అంతర్యామిగా ఉన్నాడు కదా, అంతర్యామి నువ్వు అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు నీకంటే సృష్టికి ఉపయోగపడి కూడా ఎవడు ఉండడు. ఒక సాంఘిక సంస్కర్త కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక కవి కానీ, లేదా ఒక ఋషి ఎవడో ఉండలేడు. ఎవడు? పరమేశ్వరుడు అందరి హృదయాల్లో అంతర్యామగా ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న అంతర్యామగా ఉన్న పరమేశ్వరుడు నువ్వు గుర్తించావు అనుకో, అది నీకు అది అనుభవంలోకి వచ్చింది అనుకో, లోకానికి నీ ద్వారా కంటే ఎక్కువ ఎవరి వల్ల ఉపకారం జరగదు. ఏంటి, వాడి ద్వారా ఎంతో శాంతి లోకానికి అందుతూ ఉంటుంది. వాడిని చూసి ఎంతో మంది మారు మనసు పొందుతూ ఉంటారు. వాళ్ళు భూమికి వెలుగై ఉంటారు. నీకు జ్ఞానం వచ్చేస్తుంది. ఎవరు చెప్తారు? మనసు చెప్తుంది. పలానా బలహీనత నీకు అడ్డొస్తుంది, నేను సాధన చేసి పెడతాను, నీకు సాధన చేసి పెట్టి ఆ బలహీనత నీకు తీసేస్తాను అని చెబుతుంది. కానీ నేనే అడ్డొస్తున్నాను మటుకు అది చెప్పదు. సాధన చేయమంటే చేస్తారు. అది ఎవరు? మనసు గారు చేస్తారు. మనసు గారు చేస్తారు కానీ వారు అడ్డు పోరారు. వారిని వారు ఎలా చంపుకుంటారు? మనసు గారు వారిని వారు చంపుకుంటారు. ఏ మనిషి అయినా వారిని వారు చంపుకుంటాడా? చంపకూడదు. మనసు గారిని వారు వారు చంపుకుంటారు, చంపకూడదు. అంటే వారు చనిపోయి లేదు, మనకి జ్ఞానం వచ్చింది లేదు. పైగా వాళ్ళు చెప్తూ ఉంటారు, పలానా వారు నీకు అడ్డొస్తున్నారు, వారిని తొలగించేస్తాను, నీకు జ్ఞానం వచ్చేస్తాను. నేనే అడ్డొస్తున్నాను సంగతి వారికి కోటి జన్మల తర్వాత కూడా మనకు తెలియనప్పుడు ఆ ఫండమెంటల్గా ఆ విషయం మనకు తెలియటం లేదు. పైగా ట్రైనింగ్కి వెళ్ళమంటారు. నువ్వు తణుకులో ట్రైనింగ్ ఇస్తున్నారు వెళ్ళమని చెబుతుంది మనసు. తణుకులో నీకు ట్రైనింగ్ ఉంది, అక్కడికి వెళ్ళమని చెబుతుంది. అక్కడ మామూలుగా పచ్చికోటలు పెడతారు, బాగానే ఉంటుందా? నాలుగు రోజులు బాగానే ఉంటుంది. కొన్ని పొట్ట తగ్గుతుంది, మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. పొట్ట తగ్గుతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. బాగా మనసు చెబుతుంది అక్కడికి వెళ్ళి నీకు ఆ ట్రైనింగ్ అయితే వచ్చేస్తున్నారు. ట్రైనింగ్ అయి తీసుకొచ్చేవారు వారే, వారి మటుకు తప్పుకోరు. వారు తప్పుకుంటేనే కానీ మనకు జ్ఞానం వచ్చింది. కొంతమంది ఉపవాసాలు చేస్తారు, ఆ ఉపవాసం చేసిన రోజు అన్నం అంతా మరుసటి తినేస్తారు. ఇవన్నీ అనవసరం మనం కల్పించుకునే సగు మాత్రంగా తినాలి. దేహానికి వేడి చేయ వేడి చేయకుండా, ఇక ఎక్కువ కాకుండా, తక్కువగా తిని శరీరాన్ని నిలబెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఉపవాసాల వల్ల ఎక్కువ ఉపవాసాలు చేస్తే మలబద్ధకం వస్తుంది. అంచేత నేను ఇది సాధించాను, అది సాధించాను ఇలా కూడా అనుకోవద్దు. ఆ సాధించింది పరమేశ్వరుడే, నీ వల్ల ఏమవుతుంది? ఆ సాధించింది పరమేశ్వరుడే. ఇక నీ దేహాన్ని ఉపయోగించుకున్నాడు, చేసిన వారు వారు కర్త, వారు కర్త వారే. నీ దేహాన్ని ఉడికే పని మెట్టికలు ఉపయోగించుకున్నారు. నీ దేహాన్ని వారు ఉడికే పని మెట్టికలు ఉపయోగించి నువ్వు చేసావనుకు, నువ్వు చేసావనుకుంటే చేసిన వాడికి దూరం అయిపోతా ఉంటావు. నువ్వు చేసావనుకుంటే కర్తురాజ్ఞే ప్రాప్యతే పొలం, ఆ కర్తకు దూరం అయిపోతా ఉంటావు. వాడు కర్త, నువ్వు కర్తవు కాదు. వాడు కర్త, నేను చేశాను నేను చేశానంటే అసలు కర్తకు నువ్వు దూరం అయిపోతావు. అంటే పరమేశ్వరుడికి నువ్వు దూరం అయిపోతావు. అంటే నువ్వేం చేస్తావంటే పనులు కూడా దేవుని చూడు, పనులు కూడా ఆత్మను చూడు, పనులు కూడా దేవుని చూడు, పనులు కూడా ఆత్మను చూడు, పనులు కూడా చైతన్యాన్ని చూడు, పని కూడా దేవుడే, పని కూడా దేవుడే. ఈ గంటల ధరబడి కూర్చుని ధ్యానం చేసేవాడు పని లేకుండా పాటు లేకుండా ఏది గంటల ధరబడి కూడా ధ్యానం చేస్తుంటారు కదా. ఆ ధ్యానం చేసి నిజంగా చేస్తున్నారనుకో, అబద్ధం అబద్ధంగా కాదనుకో, నిజంగానే వాడు ధ్యానం చేస్తున్నారనుకో, ఆ ధ్యానం చేసి వాడు ఏ స్థితిని పొందుతారు? నువ్వు మామూలుగా పని చేస్తూ ఆ స్థితిని పొందొచ్చు. ధ్యానం చేసి ధ్యానం చేసి విచారణ చేసి వాళ్ళు ఏ స్థితిని పొందుతున్నారో, మామూలుగా పని చేసుకుంటున్న వాళ్ళ స్థితిని పొందొచ్చు. అయితే కర్త లేని కర్మ. ఏమి కర్మది? కర్త లేని కర్మ. ఆ కర్త లేని కర్మను చేస్తే సంవత్సరాలు పడి తపస్సు చేసేవాడు ఏ స్థితిని పొందుతారు? నువ్వు కూడా అదే స్థితిని పొందుతావు. ఇప్పుడు మనం ఎవరికైనా పండిస్తాం అనుకోని చేతితోటి ఎల్లమ్మకో పుల్లమ్మకి ఇస్తున్నామని అనుకోకూడదు, పరమేశ్వరుడికి ఇస్తున్నామని చెప్పాలి అనుకో. ఆ భావన అలా ఉండాలి. ఏమండి మనం ఎవరికైనా భోజనం పెడుతున్నాం అనుకోండి, ఆ పరమేశ్వరుడికి పెడుతున్నాం అనుకోవాలి. ఇది జఠరాగ్ని రూపంలో ఉన్నాడు ఆయన. లోపల జఠరాగ్ని ఉంటే మనం అన్నం తినగలం, కానీ లోపల జఠరాగ్ని పని చేయకపోతే అన్నం తినగలం. అంటే ఎవరికి అన్నం పెట్టినా ఈశ్వరుడికి భోజనం పెడుతున్నామన్న భావనతో చేయాలి. ఆ భావన అలా ఉండాలి. అయితే ఏం వద్దువయ్యా, అహంభావాన్ని వాడటం మానే, దాని వాడకం తగ్గించు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి, ఎక్కువ అహంభావం వాడొద్దు, దాన్ని వాడటం మానే. వాడటం మానేస్తే అదే పోతుంది. దాని గురించి పెద్ద కష్టపడక్కర్లేదు, దానితో పేచి పెంచుకోక్కర్లేదు. ఏంటోటి అహంభావంతో దాన్ని దైనందిన జీవితంలో దాన్ని వాడకం వదిలేయి, దాన్ని వాడటం మానే. పెద్ద కష్టపడక్కర్లేదు, నీకు ప్రయాణం సాగిపోతుంది, భౌతికంగా కూడా జీవనయాత్ర సుఖంగా వెళ్ళిపోతుంది. నీకు శరీరం విడిచిపెట్టి శరీరం నుంచి వేరుపడే టైం వచ్చేటికి జ్ఞానం కూడా వచ్చేస్తుంది. దాని వాడకం వదిలేదు. ఎంత అందంగా చెప్తున్నాడు చూడండి. మీరు నీకేమైనా కష్టం ఉంది? కష్టం లేదు. దాని వాడకం మానే, దాన్ని ఉపయోగించదు. అసలు అశాంతి వచ్చినా నువ్వు కంగారు పడకు, అశాంతి వస్తున్నానుకో కాదు, ఏదో కారణం నువ్వు కంగారు పడకు. నువ్వు ఎప్పుడు నిర్మలుడే, నువ్వు ఎప్పుడు నిర్మలుడే. నేనేదో చెడ్డవాడిని చెడ్డవాడిని అలా అనుకోకు. నువ్వు ఆత్మ ఎప్పుడూ మంచిగానే ఉంటుంది. నువ్వు ఆత్మస్వరూపుడివే, ఎరుపు స్వరూపుడివే, శాంతి స్వరూపుడివే. నేనేదో చెడ్డవాడిని చెడ్డవాడిని అలా అనుకుని బలహీన పడిపోవద్దు. నువ్వు అంటే ఎలా పాజిటివ్ థింకింగ్ ఎలా నేర్పుతున్నాడో చూడండి. నువ్వేదో చెడ్డవాడు చెడ్డవాడిని అలా అనుకోకు. నీకు ఎంతో కొంత మంచి ఉంది. ఆ మంచిని అభివృద్ధి చేయడానికి నువ్వు చెడ్డవాడిని చెడ్డవాడిని అనుకునే బదులు నువ్వు మంచితోనే ఎంతో కొంత నీకుంది కదా, అది అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అంటే ఆ సబ్జెక్ట్ ప్రజెంటేషన్ అంటే నీకు పాజిటివ్ థింకింగ్ నేర్పడానికి. నీలో ఎంతో కొంత మంచి ఉంది కదా, ఆ మంచిని అభివృద్ధి చేసుకో. ఇప్పుడు నీటికి నువ్వు 100కి నీకు 10 మార్కులు వస్తున్నాయి కదా, 10 మార్కులు 50 మార్కులు వచ్చేలా చూసుకో. నువ్వు చెడ్డవాడిని నేను చెడ్డవాడిని అని అలా అనుకోకు. నువ్వు మంచివాడే, ఎప్పుడూ మంచివాడే. అదే కొంతమంది తక్కువ మంచితనం ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ మంచితనం వచ్చు. ఆ మంచితనాన్ని అభివృద్ధి చేసుకో, అలా బాగుపడటానికి ప్రయత్నం చెయ్యి. నెగిటివ్ థింకింగ్లోకి రాకు, పాజిటివ్ థింకింగ్లో ఉండు. నువ్వు ఎప్పుడూ మంచివాడివే, నువ్వు ఎప్పుడూ నిర్మలుడివే. ఆత్మ ఎప్పుడూ నిర్మలంగానే ఉంటుంది, శాంతిగానే ఉంటుంది. నిన్ను ప్రలోభపరిచేయి అంటే నీకు అశాంతి రావడానికి కారణం, లేకపోతే దుఃఖం రావడానికి కారణం దేహాన్నే నువ్వు అనుకుంటున్నావు, ఇంద్రియాలే నువ్వు అనుకుంటున్నావు, ఇంద్రియాలకు గోచరమే విషయాలే నువ్వు అనుకుంటున్నావు. అంచేది నీకు అశాంతి వస్తుంది. నువ్వు కానిది నువ్వు అనుకునేంత కాలం ఏదో ఉన్నది నీకు తెలియబడదు. ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు, దేహము, ఇదే నువ్వు అనుకుంటున్నావు. అలా అనుకుంటూనే ఉంటావు. ఏ జన్మ కా జన్మ నువ్వెవరో నీకు తెలియబడే వరకు నువ్వు కానిదాన్ని నువ్వు అనుకుంటూ ఉంటావు. స్వామీజీ చెప్తా ఉండరు, పులిపిల్ల మేకలతో స్నేహం చేసింది అనుకున్న సంవత్సరం నేనే మేకనే అనుకుంటున్నది. పులిపిల్ల మామూలుగా మేకలతో స్నేహం చేస్తే ఒక సంవత్సరానికి నేనే మేకనే అని, అది పులైనప్పటికీ నేను మేకనే అనుకుంటుంది. అలాగే నీ దేహభావం అలవాటు పడిపోవడం నువ్వు జీవుడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అప్పుడు కూడా ఆత్మవే. పులిపిల్ల మేకలతో తిరుగుతూ ఉంటుంది, అప్పుడు కూడా పులేది. కానీ ఏమనుకుంటున్నట్టునది, నేను మేకనే అనుకుంటున్నట్టుంది. అప్పుడు కూడా అది ఎవరు, ఈ పులే, ఈ సహవాసు దర్శనం వల్ల వచ్చింది. ఆ పులిపిల్ల ఏ విధంగా అయితే నేను మేకనే అనుకుంటాను. అలాగే నువ్వు దేహంతో తాదాత్యం పొందటంలో, జీవుడితో తాదాత్యం పొందటంలో జీవుడు అనుకుంటున్నావు. అప్పుడు కూడా నువ్వు, అప్పుడు కూడా నువ్వు ఎవరు, ఆత్మవే. ఆ పులిపిల్లకు వచ్చి నువ్వు మేకలతో తిరుగుతున్నావంటే నువ్వు పులి అని చెప్పి దానికి పులి లక్షణాలు అలవాటు చేస్తే వాడు గురువు. గురువు వచ్చి చెబుతాడు, నీ మేకలతో తిరుగుతున్నావంటే నువ్వు సింహం అని. అదే నేను సింహాన్ని కాదంటున్నట్లది. దేనివల్ల సహవాస దోషం ఏంటది? సహవాస దోషం అంటే ఇంద్రియాలతోటి, జీవుడితోటి, శరీరంతో స్నేహం చేసి జన్మజన్మల నుంచి ఇలా ఇక్కడికి పతనం అయ్యామని. అంటే రమణ మహర్షిలో మనం నేర్చుకునేది ఏంటంటే, ఎవ్రీథింగ్ ఇది పాజిటివ్. అంటే నువ్వు ఏదో చెడ్డవాడు అనుకోకు. నీలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, వాటిని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయి. నువ్వు వస్తున్నానే చెడ్డవాడిని అలా అనుకుంటే నెగిటివ్ థింకింగ్ వస్తున్నప్పుడు పాడైపోతాను. మంచివాడే, తక్కువ మంచితనం నీకుంది, దాన్ని అభివృద్ధి చేసుకో. అంటే నెగిటివ్గానే వెళ్ళకో, పాజిటివ్గానే వెళ్ళు, పాజిటివ్ థింక్ అలవాటు చేసుకో. అంటే నువ్వు ఆత్మవే, చైతన్యవే, కానీ ఇంద్రియాలు నీ దేహము నీ మనస్సు నిన్ను ప్రలోభ పెడుతున్నాయి. అంటే ఆ వస్తువుకు నువ్వు దూరం అవుతున్నావు. దూరమైనా వస్తువే, నువ్వు దూరమైనా ఆ వస్తువుగానే ఉన్నావు, కానీ ప్రలోభ పెడుతున్నాయి. అంటే నువ్వు దూరం అవుతున్నావు, వాటి యొక్క ఆకర్షణకు గురవుతున్నావు. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి, ఒక్క ఆకర్షణకు గురైనా నువ్వు లోపల స్వరూపానికి దూరం అవుతావు. ఏమక్కర్లేదు, మనం కూడా చిన్నపిల్ల లాంటి వాళ్ళే. ఇప్పుడు మీరు ఇంట్లో పిల్లలని ఏమైనా బజార్కి వెళ్ళి, మీరు కొట్లోకి వెళ్ళి బొటాన్ వెళ్ళి తెమ్మంటారు అనుకోండి, లేకపోతే కేజీ నూనె తెమ్మంటారు అనుకోండి, మధ్యలో ఎవడనో ఏ రంగులు రాట్నం ఏదో తిరుగుతాం అనుకోండి, లేకపోతే ఎవడమే ఏదో సర్కస్ చేయటం ఏదో చేస్తున్నారు అనుకోండి దారిలో, వెళ్ళి పిల్లవాడు అక్కడ కూర్చుంటాడు. ఇప్పుడు దారిలో ఎవడన్నా ఏదో ఆట ఆడుకుంటున్నారు అనుకోండి పిల్లలు, ఈ పిల్ల మీరు కొట్టిదేరి పంపుతున్నాను ఎక్కడ కూర్చుంటాడు, ఆటలో కూర్చుంటాడు, అమ్మ ఏమో కొట్టులోకి వెళ్ళి సరిగితేమని అనుకున్నాడు మర్చిపోతాడు. ఎక్కడ కూర్చుంటాడు వాడు, అడే మీరు ఆ బేడ ఇచ్చి ఎందుకు పెంచారు వాడు, మర్చిపోతాడు. ఎక్కడ కూర్చుంటాడు, ఆటలాడి దగ్గర కూర్చుంటాడు. మన పని కూడా మనం కూడా అలాగే చేస్తున్నాం. మనం కూడా ఆధ్యాత్మికంగా చిన్నపిల్లలతో సమానం. భగవంతుడు ఎందుకు ఈ భూమి మీదకి మనం పంపాడు, మర్చిపోయాం. ఆ పిల్లలు ఆటలు దృష్టిలో ఆడి కొట్టులోకి వెళ్ళటం ఎలా మర్చిపోయాడు. మనం ఈ ఆకర్షణ ఒక మనిషికి ఒక ఆకర్షణ అక్కడ ఆగిపోతున్నాడు మనిషి. మనం కూడా భక్తి విషయంలో ఆధ్యాత్మిక విషయంలో చిన్నపిల్లలతో సమానం. మనం ఏమనుకుంటున్నా పిల్లడు ఏంటి ఇది ఆటల దగ్గర కూర్చున్నాడేంటి, కొట్టులోకి వెళ్ళి ఇంకా రాలేదేంటి, కొట్టి దగ్గరికి వెళ్ళే వెళ్ళేది ఇది ఆటల దగ్గర కూర్చున్నాడేంటి మనం అనుకుంటాం కదా. ఏం చేద్దా ఆ పిల్లడికి మీరు ఏ పని అయితే చెప్పారు ఆ పని మర్చిపోయాడు. ఏది ఆటల ఆకర్షణ కాదు. మనం కూడా అంతే, ఏదో ఆకర్షణ ఉంటుంది ఆ వచ్చిన పని మర్చిపోతాం. అందుకే భగవాన్ తరచుగా ఏమని చెప్పారంటే వచ్చిన పని చూసుకోండి. అయితే మీ శరీరాలు ఉపవాసం చేసినా మీ మనస్సు ఉపవాసం చేస్తామని ఎప్పుడు అనుకోకండి. ఏ పకోడీల గురించి ఆలోచిస్తూ ఉంటాం, రిపీటెడ్గా చెప్తున్నాను అనుకోకండి. మీ శరీరం ఎప్పుడైనా మీ శరీరాన్ని ఉపవాసం ఉంచుతారనుకోండి, మీ మనస్సు ఉపవాసం చేయదు. మామూలు ఎప్పుడు మనకు పకోడీలు జ్ఞాపకం సరిగ్గా ఉపవాసం రోజునే పకోడీలు జ్ఞాపకం వస్తుంది. అంటే మనస్సు ఉపవాసం చేయటండే కానీ అర్థం అనమాట. ఇప్పుడు మనకు పకోడీలు జ్ఞాపకం రావు, సరిగ్గా ఉపవాసం రోజు జ్ఞాపకం వస్తాయి. అంటే దాని అర్థం ఏంటి, మనస్సు ఉపవాసం చేయటం లేదని అర్థం. మనం బాగు చేసుకోవాల్సింది మనస్సైన శరీరం, అక్కడ మనస్సైన శరీరం ప్రధానం, మనస్సు ప్రధానం. ఏదైతే ప్రధానమో అక్కడ మిస్ అయిపోతున్నాం. మనకింకా జ్ఞానం ఎలా వస్తుంది, నీ బంధానికి మనస్సే ప్రధానం, మోక్షానికి కూడా మనస్సే ప్రధానం. అది ఎవరో వచ్చి నేను ఉద్ధరిస్తారనుకోకు. స్వామి వాసుదేవ స్వామి వారు చెప్తారు, ఎవరో వచ్చి నేను ఉద్ధరిస్తారని కనిపెట్టుకుండకు. నీ మనస్సు నువ్వు బాగు చేసుకోవడానికి మాక్సిమం ప్రయత్నం చేయి. నువ్వు ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నమే ఈశ్వరు అనుగ్రహం కింద మారిపోతుంది. నీ మనస్సు నీకు స్వాధీనంలో ఉన్నప్పుడు నీ ఇంట్లో వాళ్ళు గ్రామస్తులు నేను దుఃఖ పెట్టాలని దుఃఖ పెట్టలేరు. నీ మనస్సు నీ స్వాధీనంలో ఉందనుకో ఎవరు నేను దుఃఖ పెట్టలేరు. ఒకవేళ నీ మీద అసూయ ఉన్న వాళ్ళు కూడా నిన్ను దుఃఖ పెట్టలేరు. ఎప్పుడు నీ మనస్సు నీ స్వాధీనంలో ఉన్నప్పుడు. మనస్సును బాగు చేసుకుంటే మోక్షం, మనస్సును బాగు చేసుకోకపోతే బంధం. ఈ రెండు నీ చేతిలో ఉన్నాయి. పెర్ఫెక్షన్ ఒక ఉంది, ఎంజాయ్మెంట్ ఒక పక్కన ఉంది, ఏదో వద్దుంది ఎందుకు. ఏమంటే మనస్సును పవిత్రం చేసుకుంటూ చేసుకుంటూ వెళితే, మనస్సును శుద్ధం శుద్ధం చేసుకుంటూ వెళితే ఇదే ఆత్మకారం చెందుతుంది. లోపల మనస్సును మనం ప్యూరిఫై చేసుకుంటూ దాన్ని పవిత్రం చేసుకుంటూ పవిత్రం చేసుకుంటూ లోపలికి వెళతాం అనుకున్నది అదే ఆత్మకారం చెందుతుంది. అయితే నేను మనం భీమవరంలో చెప్పుకునే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీరు సత్వగుణం ప్రాక్టీస్ చేసుకోండి, ధ్యానం కష్టపడి చేయక్కర్లేదు, అదే వచ్చేస్తున్నారు. మీ ధ్యానం మీకు కూడా వచ్చేస్తుంది. మీరు సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారనుకోండి, ధ్యానం మీరు చేయాలని చేయక్కర్లేదు, ధ్యానం వచ్చి మీ శిరస్సు మీద పడుతుంది. అంటే ధ్యానం దాని అంతరది జరిగిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే సత్వగుణాన్ని కల్టివేట్ చేశారో సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకున్నారు. అంటే లోపల ఉన్న సంపదని పెంచుకుంటూ రావాలి. బయట ఉన్న సంపద మనకు కూడా రాదు, కానీ లోపల ఉన్న సంపద కూడా వస్తుంది. ఆధ్యాత్మిక సంపద, ఆధ్యాత్మిక సంపద. గాంధీ గారికి సంపద ఏముంది, రమణ మహర్షి గారికి సంపద ఏముంది, రామకృష్ణుడికి సంపద ఏముంది, భాష్యంగా ఏం లేదు. గాంధీ గారికి చుండుగుడ్డ ఉంది, రమణ మహర్షి గారికి గోచం ఉంది, భాష్యంగా వాళ్ళకి సంపదలు ఏమి లేవు. కానీ లోపల సంపద వల్ల వాళ్ళకి జ్ఞానం వచ్చింది. ఆ స్పిరిచువల్ వెల్త్ అంటారు దాన్ని. దాన్ని ఏమంటారు, మీరు భౌతికమైన సంపద సంపాదించడానికి కష్టపడితేనే కానీ అది రాదు కదా. ఇప్పుడు భౌతికమైన సంపద కూడా మీకు ఊరికే రాదు, కష్టపడితేనే వస్తుంది. అదేవిధంగా లోపల సంపదను కష్టపడితే, లోపల ఆధ్యాత్మిక సంపదను సంపాదించడానికి ఎంతో కష్టపడాలి. అది నీ స్వభావాన్ని, స్వభావాన్ని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుందని చెప్పలేమయ్యా, కానీ చెయ్యి. తపస్సు యొక్క నీ స్వభావాన్ని మార్చుకోవటంలోనే అసలు ఈ ఆధ్యాత్మిక రహస్యం ఉంది. నీ స్వభావం మార్చుకొలిగి నీ అంతస్తు పెరుగుతూ ఉంటుంది. నీ స్వభావం మార్చుకునే కొలిగి నీ అంతస్తు పెరుగుతూ ఉంటుంది. అంటే అప్పుడు నీకు ఒకదైతే నువ్వు మాట్లాడే మాటలో స్వచ్ఛత ఉంటుంది, పవిత్రత ఉంటుంది, ప్రవీణత ఉంటుంది, నీ మాటకి శక్తి వస్తుంది. నీ మాట, నువ్వు ఏది మాట్లాడినా ఇతరుల మాట ద్వారా ఇతరులకు శాంతి కలుగుతుంది. శాంతి కలగటం కదా వాళ్ళు శక్తివంతులు అవుతారు. ఎప్పుడు నువ్వు మారు మనసు పొందినప్పుడు, నీ స్వభావాన్ని మార్చుకున్నప్పుడు. అయితే నువ్వు అనుకున్న తేలిద్దు అది మారదు. దానికి ఎంతో కొంత కృషి అవసరం, ఎఫర్ట్ అవసరం, ప్రయత్నం అవసరం. ఆ ప్రయత్నమే పూజ, ప్రయత్నమే జపము, ఆ ప్రయత్నమే ధ్యానము, ఆ ప్రయత్నమే విచారణ. నేను మన భీమవరంలో చెప్పుకునేది ఏంటి, ఒకవేళ ఇవన్నీ చేయలేకపోతే, ఒకవేళ ఇవన్నీ మీరు చేయలేకపోతే సత్పురుషుల యొక్క సుబ్రతైన వాళ్ళతో సహవాసం. అంటే మనం ఇప్పుడు డబ్బు సంపాదించుకోవడానికి అమెరికా వెళుతున్నాం. ఇప్పుడు అమెరికా ఎందుకు వెళ్తున్నాం మనం? అమెరికా ఎందుకు వెళుతున్నాం అంటే డబ్బు సంపాదించుకోవడానికి వెళుతున్నాం అంతే కదా. అమెరికా వెళ్ళి వాళ్ళందరూ డబ్బు సంపాదించుకోవడానికి. అదేవిధంగా అదే ఐన్స్టీన్ చెప్తాడు, ఒక సహృదయాన్ని కలుసుకోవడానికి అవసరమైతే భూమి యొక్క అంచు దాకా వెళ్ళి. నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి అమెరికా వెళుతున్నావు కదా, అలాగే ఒక సహృదయాన్ని కలుసుకోవడానికి, ఒక సహృదయాన్ని దర్శించడానికి నువ్వు అంత దూరం ఎందుకు భూమి యొక్క అంచు దాకా ప్రయాణం చేయి. అయితే నీకు డబ్బు మీద ఉన్న ప్రీతి సౌరవ్యమే లేదు, అందుకే నువ్వు ప్రయాణం చేయటండాలి. ఇప్పుడు అమెరికాలో మన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు కదా, వీళ్ళందరూ ఇష్టం ఉండి ఉంటాం లేదు, డబ్బు కోసం ఉంటున్నారు. వాళ్ళందరికీ ఇండియా మీద ప్రేమ లేదని కాదు, కానీ ఇండియాలో వస్తే సంపాదన ఉండదు, అక్కడ ఉంటే సంపాదన వస్తుందని ఉంటున్నారు. కానీ మన ఇండియా మీద ప్రేమ లేదని కాదు, ఇండియా మీద అజ్ఞానం లేదని కాదు, ఇవన్నీ చంపుకుని డబ్బు కోసం అక్కడ ఉంటున్నారు. నువ్వు డబ్బు కోసం అంత దూరం వెళుతున్నావే, ఒక సాధు సత్పురుషుని దర్శనం చేయడం కోసం భూమి యొక్క అంచుదాకా నువ్వు ఇంటికి వెళ్ళకూడదు. అదే రమణ మహర్షిని కూడా ఎవరైనా అడిగేవారు, ఎవడి మిమ్మల్ని చూడటం కూడా కోరికే కదా, మీరు కోరికను జయించమంటున్నారు కదా, మిమ్మల్ని చూడటం కూడా కోరికే కదా అంటే ఆయన అనేవారు, నువ్వు విడిచిపెట్టవలసిన కోరికలు చాలా ఉండగా ఈ కోరికే ముందు విడిచిపెట్టేస్తావా అనేవారు. నువ్వు విడిచిపెట్టవలసిన కోరికలు చాలా ఉన్నాయి, అరుణాచలం చూడాలనే కోరిక ఒకటి, కోరిక నువ్వు చెప్పినట్టు, కానీ ఈ కోరికనే ముందు విడిచిపెట్టేస్తావా? ఇలా మంచి కోరికలు ఉండొచ్చు, చెడ్డ కోరికలు ఉండొచ్చు, మంచి కోరికలన్నీ వదిలేసి చెడ్డ కోరికలు దాచుకుంటావా? అంటే నీ శరీరం ఉపవాసం రోజు ఉపవాసం చేసిన రోజు మీ మనసు ఉపవాసం చేస్తామని అమాయకత్వం అనుకోకండి, అది పకోడీల దగ్గర ఉంటుంది. ఏ మాంసం పలావు దగ్గర ఉంటుంది, అది మనస్సు ప్రధానం. ఏంటది మనస్సు ప్రధానం? అయితే నీ కంగారు పడకు, క్రమేపీ నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. కంగారు పడద్దు, నువ్వు చేసిన ప్రయత్నం ఊరికే పోదు. ఇప్పుడు కొబ్బరికాయను కొడతాం మనం, నాలుగు సార్లు ఒకసారి నాలుగు సార్లు కొడితేనే కానీ అది పగలదు. ఏది కొబ్బరికాయ, మనం ఏమనుకుంటాం, నాలుగోసారి కొట్టినప్పుడు పగిలింది అనుకుంటాం, అది అబద్ధం. మిగతా మూడు దెబ్బలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు కొబ్బరికాయను కొడతాం, నాలుగు దెబ్బలకి అది పగులుతుంది. మనం ఏమనుకుంటాం, నాలుగో దెబ్బకి పగిలిపోయిందని అనుకుంటాం, అది అబద్ధం. మిగతా ముందు కొట్టిన మూడు దెబ్బల ప్రభావం మీద కూడా దాని మీద ఉంది, నాలుగో దెబ్బకి పగిలింది. అలాగే చేసి నువ్వు చేసిన ప్రయత్నం, ప్రతి ప్రయత్నం యొక్క దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఆ జ్ఞానం కలిగినప్పుడు ఇప్పుడు వచ్చేసినా నీకు అనిపిస్తుంది, నీ సాధనా ఫలంగా అది వస్తుంది. అది ఇది రమణాచార్యుని కొంతమంది అడుగుతూ ఉండేవారు, మీరేం కష్టపడలేదండి, మేము కష్టపడుతున్నాం, మీకేం కష్టం లేకుండా వచ్చేసింది, మేము చూస్తే చాలా కష్టపడుతున్నాం, మీరేం మీకు జ్ఞానోదయం కలిగింది, ఏం కష్టం లేకుండా కలిగినట్టుగా అనిపిస్తుంది మాకు, మేము చూస్తే చాలా కష్టాలు పడుతున్నాం ఈ జ్ఞానం సంపాదించుకోవడానికంటే. ఆయన ఏమనివరంటే, మీరు ఏదైతే కష్టం కష్టం అనుకుంటున్నారో అది లేకుండా నాకు వచ్చింది అనుకోకుండా, కష్టాలు నేను పూర్వజన్మలో అనుభవించి ఉండొచ్చు కదా అన్నారు. మీరు ఏదైతే కష్టం కష్టం అనుకుంటున్నారో అది పూర్వజన్మలో నేను కూడా అనుభవించాను ఆ కష్టాలన్నీ, ఆ కష్టాలన్నీ నేను అనుభవించాను, కానీ మీకు నేను ఏం అనుభవించలేదని మీరు అనుకుంటున్నారు. మీరు ఏదైతే కష్టం కష్టం అనుకుంటున్నారో అది పూర్వజన్మలో కష్టం పడే వచ్చాను అన్నారు. అంటే చేసిన ప్రయత్నం, చేసిన ప్రయత్నం మీకు ఊరికే పోదు. మీరు ఏదైతే కృషి చేస్తున్న గత జన్మలో ఏదైతే చేశారో మీరు చేసిన మీకు వస్తుంది. ఒకవేళ సాధన బాగా చేశారనుకోండి, ఈ జన్మలో మీకు తేలిగ్గా ఉంటుంది మార్గంలో. అంటే వాలుగాళ్ళు సైకిల్ చొక్కినట్టు ఉంటుంది, మీరు పూర్వజన్మలో బాగా సాధన చేసి ఇక్కడికి వస్తే. అంటే అర్జున, నువ్వు చేసి పని విడిచిపెట్టద్దు, పని విడిచిపెట్టద్దు, పని చేస్తూ ఫలాన్ని సమాజానికి కానీ ఈశ్వరుడికి కానీ సమర్పిస్తున్నావు అనుకో, ఆ సమర్ మాట చెప్పడం తేలిక, దాన్ని ప్రాక్టీస్ చేయడం కష్టం. ఆ ప్రాక్టీస్ చేసే ప్రక్రియలోనే నీకు జ్ఞానం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం భీమవరంలో జాయిన్ అయ్యామనుకోండి, సర్కార్ ఎక్స్ప్రెస్లో ఎక్కడికి, మెడ్రాసులో, మెడ్రాసులో అక్కడ మెడ్రాస్ వెళ్ళటానికి, ఈ సర్కార్ ఎక్స్ప్రెస్లో మనం కూర్చున్నప్పుడు మెడ్రాస్ వెళ్ళిపోయినట్టే. ఇంకెటు వచ్చినా 12 గంటలు 10 గంటలు ఆలస్యం అవుతుంది. కానీ అసలు నువ్వు సాధనంటూ ప్రారంభించావంటే ముగింపుకు వచ్చేసినట్టే. అసలు రైల్లో కూర్చోవడమే కష్టం, కూర్చున్నావంటే నీ పని పూర్తయిపోయినట్టే. నువ్వు పక్క వాళ్ళతో మాట్లాడుతున్నా, మెరుకు నిద్రపోతున్నా, రైలు తీసుకెళ్లి నేను మెడ్రాసులో పడేస్తుంది. అసలు రైల్లో కూర్చోవాలి. అసలు నువ్వు సాధనంటూ ప్రారంభించు. అసలు సాధనంటూ ప్రారంభించు. ఎవరి అనుగ్రహం లేదు నీకు, సాధనంటూ ప్రారంభించా అనుగ్రహమే. దేవుడు అన్న అనుగ్రహం, ఒక అనుగ్రహం తీసుకుని నేను గమ్యానికి పడేస్తాను. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల పని అనేది నీ చేతిలో ఉంది. పని అనేది ఆ పని హృదయపూర్వకంగా చేయటమే. ఫలం రావచ్చు రాకపోవచ్చు, అది నీ చేతిలో లేదు, పరమేశ్వరుడి చేతిలో ఉంది. ఫలం పరమేశ్వరుడి చేతిలో ఉంది కదా, నువ్వు చేసే పని నువ్వు మానకు, నువ్వు చేసే పని నువ్వు విడిచిపెట్టకు. అయితే ఫలం గురించి నువ్వు స్మరించడం లేదు కాబట్టి నీకు వచ్చే ఫలం నీకు ఆగిపోదు. నువ్వు ఆశించకపోయినా నీ ప్రారంభం ఉంటే ఫలం నీకు వచ్చేస్తుంది. అప్పుడు నీకు రెండు లాభాలు. ఫలం గురించి నువ్వు ఆశించకపోతే ఫలం వస్తుంది, నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. భౌతికంగా నీకు ఫలం వస్తుంది, తర్వాత ఏం కలుగుతుంది, నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఎవరైనా చిత్తశుద్ధి అనే గేట్లోంచి మోక్షానికి వెళ్ళాలి. ఇప్పుడు మన జానకరామరావు గారు ఇంటికి వచ్చాం, ఒకరు దువ్వ నుంచి రావచ్చు, ఒకరు తాడేపుడు గుడి నుంచి రావచ్చు, వారు గుండుగులం రావచ్చు, వారు ఇంట్లోకి వెళ్ళాలి, ఎలాగెళ్ళాలి, గుమ్మంలోంచి లోపలికి వెళ్ళాలి, అంతే కదా. మీరు ఏ రోడ్లోంచి ఇక్కడికి వచ్చినా, ఏ ఊరి నుంచి వచ్చినా, జానకరామరావు గారి ఇంట్లో ప్రవేశించడానికి వారు గుమ్మంలోంచి బయటకు వెళ్ళాలి. అలా మీరు సాధన, ఏ గురువుని పెట్టుకుని సాధన చేసినా, ఏ మతంలో ఉన్నా, ఏ పెరుమాళ్ళు, ఏ దేవుణ్ణి మీరు ఆశ్రయించినప్పటికీ ఆ చిత్తశుద్ధి అనే గేట్లోంచి మీరు మోక్షంలోకి వెళ్ళాలి. ఆ చిత్తశుద్ధి అనే గేట్లోంచి రావాలి. చిత్తశుద్ధి అనే గేట్లోకి అందరం రావాల్సిందే. మీరు ఏ కులస్థులైన ఇబ్బంది లేదు, ఏ మతస్థులైన ఇబ్బంది, ఎక్కడికి రావాలి, ఆ చిత్తశుద్ధి అనే గేట్లోకి రావాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారికి దేవుని చూచెదరు. బైబిల్ ఏంటన్నారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. కొంతమంది స్ఫటికం ఎంత స్పష్టంగా ఉంటుందో, స్ఫటికం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, కొన్ని హృదయాలు కూడా అలాగే ఉంటాయి. వాడు మాకు మోక్షం వద్దనుకుంటారు అనుకోండి, మోక్షం వద్దనుకున్న ఆగదు. ఏం చేద్దాం, ఇక్కడ అర్హత పొంది ఉన్నారు. రమణ మహర్షి గారికి మరణానుభవం కలిగింది, కలగాలని ఆయన అనుకోలేదు, కలగాలని ఆయన డిజర్వ్ అయి ఉన్నాడు కాబట్టి కలిగింది అంతే. కానీ మరణానుభవం కలగాలని ఆయన అనుకోలేదు, కానీ అర్హత అక్కడ ఉంది కాబట్టి కలిగింది. అయితే కొంతమందికి మానసిక జీవితం ఉండదు, అంటే ఇన్నర్ లైఫ్ ఉండదు. కొంచెం ఏదో మంచి చేస్తారనుకో అందరూ గుర్తించాలనుకుంటా ఉంటారు, అంటే వాళ్ళకి మానసిక జీవితంలో అవి ఇన్నర్ లైఫ్, అంతర్గతమైన జీవితం వాళ్ళకి లేదని అర్థం. మీరు రోజు 10 మందికి మధ్యకి పోస్తున్నారనుకోండి, అది ఊళ్ళో తెలిస్తేనే కానీ మీకు నిద్ర పట్టదు. అది నిద్ర కాదు, మీకు అందరికి తెలిసిందో లేదో నేను మధ్యకి పోస్తున్నట్టు. ఇంకా వాటి అటువంటి వాళ్ళని ఈశ్వరుడు అనుగ్రహించడం. ఏంటంటే వాళ్ళకి అంతర్గత జీవితం లేదు, స్థూల జీవితమే కానీ సూక్ష్మ జీవితం లేదు, బాహ్య జీవితమే కానీ లోపల జీవితం లేదు. ఆ లోపల జీవితం లేని వాడికి ఇంకా ఆత్మజ్ఞానం కలగదు. కొంతమంది వాళ్ళ అమ్మాయిలకి పెట్టింది కూడా ఊళ్ళో అందరికి చెప్తూ ఉంటారు. గురించి చేయించారనుకోండి వాళ్ళ అమ్మాయికి, అది ఊరందరికి చెప్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి, భక్తి మాట వదిలేయండి, హృదయం యొక్క లోతు పరమేశ్వరుడు దాకా వాళ్ళు ఎలాగ వెళ్ళలేదు. అసలు లోపల అంతర్గత జీవితం కూడా వాళ్ళు ఇన్నర్ లైఫ్ అంటారు దాన్ని. ఆ ఇన్నర్ లైఫ్ కూడా వాళ్ళకి లేదు, అంటే తూకం లేని మనుషులు అని అర్థం. ఎవరైనా భగవాన్కు ఆయనే అందరిలోని చూసుకునేవాడు, ఆయన ఆయనే అందరిలోని చూసుకునేవాడు. ఎవరైనా మంచి చేస్తే ఆయన చేశాననుకున్నవాడు, ఎవరైనా చెడ్డ చేస్తే ఆయన చేశాననుకున్నవాడు, ఎవరైనా మంచి చేశాడు అనుకుని ఆయన చేశాననుకున్నవాడు, ఎవరైనా చెడు చేస్తే ఆయన చేశానని అనుకున్నవాడు, అందరూ అందరిలోనే తన్నే చూసుకున్నవాడు, అందరిలోనే తన్నే చూసుకున్నవాడు. అయినప్పటికీ మనకి ఎప్పుడైనా కొంచెం అవగాహన కోసం ఎవరైనా ఉత్తముడు వచ్చారనుకోండి, పరమ పవిత్రులు అనుకోండి, ఎలాగ జారేవాడంటే నాలికి ఆ నోరు ఎలా జారీదంటే ఆయనకి, ఎవరైనా బహు ఉత్తముడు ఉత్తమోత్తముడు ఎప్పుడైనా ఆయన చూడటానికి వచ్చారనుకోండి, ఏమంటే పలానా వారు వచ్చారట కదా, వెళ్ళారా పలానా వారు వచ్చారట కదా మిమ్మల్ని చూడటానికంటే, ఆయన ఎలా అనేవారు, నా వచ్చినారు వచ్చినారు, వారే పండిన పండే అనేవారు. అది బాగా ముగ్గిపోయి ఉన్నారు. పండిన పండు ఏదో రావాలని రావటం కానీ మన ద్వారా పొందేది ఏమి లేదు. వారికి పండిన పండు వారిని ఏమన్నారు, పండిన పండు వచ్చారు గౌరవించడం కోసం వచ్చాయి కానీ మన ద్వారా వారు వారు ఇంతకుముందే పండే ఉన్నారు, ఇంతకుముందు వారు పండే ఉన్నారు, పండిన పండు అనేవారు. ఈ తెంగరగనం ఉంటారు కదా, వాళ్ళు తెంగరగనం అనేవాడు కదా, ఈ చంద్రవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వెళ్తే వాళ్ళని చంద్రవాళ్ళు అని ఎప్పుడు అనమాడు కదా. ఏమన్నా పలానా వారు వచ్చారు, వచ్చినారు వెళ్ళినారు అంటే రావటం వెళ్ళటం జరిగింది కానీ అది పొందింది ఏమిటో సున్నాను. వచ్చినారు వెళ్ళినారు అనేవారు అంటే గ్రహించకుండా విషయం ఏంటి, గ్రహించకుండా వెళ్ళిన వారు ఏమనేవారు అంటే వచ్చినవారు వచ్చినారు వెళ్ళినారు అనేవారు. వారు పొందింది ఏమి లేదు, పొందే అర్హత వాళ్ళకి లేదు, ఇంకా అర్హత రాలేదు అంటే వచ్చినారు వెళ్ళినారు అనేవారు. ఎవరిని, మామూలు గ్రహింపు శక్తి లేని వాళ్ళని. కానీ గ్రహించే శక్తి ఉండి అర్థం చేసుకునే శక్తి ఉండి ఆ సూక్ష్మ బుద్ధి అనే వాళ్ళని వారికే వచ్చినారు పండిన పండు అనేవారు. అలా ఇండైరెక్ట్ గా చెప్పేవారు, డైరెక్ట్ గా చెప్పేవారు కాదు. ఆయనలో వ్యక్తి భావం లేదు. ఎలా అంటే మిమ్మల్ని అందరినీ ఎవరు తీసుకుని నన్ను ఎవరైతే, ఏ పరమేశ్వరు అయితే నన్ను అరుణాచలం తీసుకొచ్చాడో మిమ్మల్ని కూడా ఆయనే తీసుకొచ్చాడు. ఎవడైతే నాకు జ్ఞానాన్ని ఇచ్చాడో ఆయన మీకు కూడా జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏ శక్తి అయితే మిమ్మల్ని అరుణాచలం తీసుకొచ్చిందో ఆ శక్తి మీకు జ్ఞానం కలిగే వరకు, మీరు కోటి జన్మలు ఇచ్చినా లక్ష జన్మలు ఇచ్చినా మిమ్మల్ని విడిచిపెట్టదు. ఆ జ్ఞానం కలిగే వరకు విడిచిపెట్టదు. ఒక్కసారి హయ్యర్ పవర్ మిమ్మల్ని స్వాధీనం చేసుకుంది అనుకోండి, స్వాధీనం చేసి ఏ శక్తి అయితే మిమ్మల్ని అరుణాచలం తీసుకొచ్చిందో అదే శక్తి మీకు ఆత్మానుభవం కలిగే వరకు, ఆత్మజ్ఞానం కలిగే వరకు అది మిమ్మల్ని విడిచిపెట్టదు. ఒకవేళ తీసుకొచ్చి అరుణాచలం తీసుకొచ్చి విడిచిపెట్టడం కాదు, మీకు జ్ఞానం కలిగే వరకు శక్తి మిమ్మల్ని వెంటాడుకుని మిమ్మల్ని విడిచిపెట్టదు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటే పని ఎలాగ చెయ్యాలని భగవంతుడి గీతలో చెప్పాడంటే, మీకు పాయసం అంటే బాగా ఇష్టం అనుకోండి, ఊరికి అనుకోండి పాయసం అంటే బాగా ఇష్టం అనుకోండి, ఆ పాయసం నోట్లో పెట్టుకున్నప్పుడు మీకు ఎంత సంతోషం కలుగుతుందో పాయసం తయారు చేసేటప్పుడు కూడా అంత సంతోషంగా ఉండాలి. అది పని అలాగ చేయమని మీకు అర్థమవుతుంది. అంటే మీకు ఏదో అర్థం అవటం కోసం మీ భాషలో నేను చెప్తున్నాను. మీరు పాయసం అంటే, మీకు పాయసం అంటే బాగా ఇష్టం అనుకోండి, పాయసం తయారు చేస్తున్నారు, ఆ పాయసం మీరు నోట్లో పోసుకున్నప్పుడు మీకు ఎటువంటి ఆనందం వస్తుందో పాయసం తయారు చేసేటప్పుడు కూడా అటువంటి ఆనందమే ఉండాలి సుమా. ఆ పని చేసేటప్పుడు కూడా ఆనందం మీకు కలగాలి. అంతేకాని ఈ పని ఎప్పుడైపోతుంది, విసుగుదల ఉండకూడదు. పనిలో కూడా మీరు ఆనందం కలగాలి మీకు. అంటే పని చేసేటప్పుడు కూడా మీకు అంత ఇష్టం కుదరాలి. అది కూడా సాధనలో భాగం. అది కూడా సాధనే. అది కూడా సాధనలో భాగం. అప్పుడు మీరు తరిస్తారు. ఓ పక్కన పని అయిపోతుంది, లోపల మీరు ముగ్గుపోతూ ఉంటారు. బాహ్యంగా చూస్తే పని అయిపోతూ ఉంటుంది, మీరు లోపల మీరు మీకు చేదుతనం పోతుంది, తీయదనం వచ్చేస్తాను, లోపల ముగ్గుపోయి పండిపోతారు. అటువంటి వారి గురించి చెప్పేవారు భగవాన్ వారే వారి పండిన పడ్డారు. విషయం ఏమి గ్రహించకుండా వెళ్ళిపోయారు అనుకోండి, వారిని ఏమనేవారు, వారు వచ్చినారు వెళ్ళినారు అనేవారు. రావటం జరిగింది వెళ్ళటం జరిగింది కానీ తలకాయకి ఏం పట్టించుకోలేదని. అంటే అందరికీ జ్ఞానం కలుగుతుంది, తొందరపడద్దు, అందరికీ జ్ఞానం కలుగుతుంది. మీరు అందరూ జ్ఞానానికి వారసులే. అందరికీ జ్ఞానం కలుగు, ఒకరికి 4 రోజులు కనుక 4 రోజులు ముందు తేడా అంతే కానీ మీకు అందరికీ జ్ఞానం కలుగుతుంది. మీరందరూ శాంతి సామ్రాజ్యానికి అధిపతులు అవుతారు. ఎప్పుడే వస్తుంది, ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో వస్తుంది అనుకుని ఇప్పుడే వచ్చేసినారు మళ్ళీ మీకు అనిపిస్తుంది తీరా వచ్చేసాక. ఏదో ఇంకో 100 జన్మలు పడుతున్నాను అనుకుంటున్నాం, అప్పుడే వచ్చేసినారు, తొందరగా వచ్చేసినట్టు మళ్ళీ మిమ్మల్ని చూసి మీరే కన్నారు పడతారు అది వచ్చేసాక. అది మీరే అయినప్పటికీ కొత్త వస్తువును చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది మీకు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల మనుచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల అంటే స్మరణ ఒకటి, ఈ పూజ ఒకటి, ఇవన్నీ ఎందుకంటే భగవంతుడి చోటు మనకున్న అనుభవం దాన్ని పెంచుకోవటం కోసం. ఈ పూజ ఒకటి, స్మరణ ఒకటి ఎందుకంటే భగవంతుడితో మనకున్న అనుబంధాన్ని పెంచుకోవటం కోసం. భక్తిలో ద్వయీభావం ఉంది, జ్ఞానంలో ద్వయీభావం లేదు. భక్తిలో మనం ఏమనుకుంటామంటే భగవంతుడు వేరు, మనం వేరు అనుకుంటాం. జ్ఞానం వచ్చాక తెలుస్తుంది ఆయనకంటే వేరుగా మనం ఎప్పుడు లేవని. అంతే తప్ప కొంతమంది ఏమంటారంటే భక్తి పిండి జ్ఞానం పండు అని. భక్తి ఏంటి పిండి, భక్తి ఏంటి పిండి, జ్ఞానం ఏంటి ఆ పండు. పిండి లేకుండా పండు అవ్వదు కదా, ఏదో దశలో ఆ పండు కూడా పిండిగా ఉన్నది కదా. అంటే ఎవరికైనా జ్ఞానం కలిగింది అనుకోండి, వారు కూడా ఏదో కొన్ని జన్మల్లో భక్తిని ప్రాక్టీస్ చేసి ఉంటారు, లేకపోతే వారికి రాదు. ఇప్పుడు మనకి 50 సంవత్సరాల వయసు అనుకోండి, ఉదాహరణకి 5వ సంవత్సరం వయసులో కూడా ఎప్పుడొకప్పుడు ఉన్నాం మనం. అంటే భక్తి లేకుండా జ్ఞానం రాదు, భక్తి లేకుండా జ్ఞానం రాదు. అంటే ద్వైతం అద్వైతంలోకి దారి చేస్తుంది. ద్వైతం ఏం చేస్తుంది, అద్వైతానికి దారి చూపిస్తుంది. అంటే భక్తిలో ద్వైతం ఉంటుంది, జ్ఞానం వచ్చేటప్పటికీ అద్వైత అనుభవం కలుగుతుంది. పరిపూర్ణమైన జ్ఞానం పొందినవాడు, పరిపూర్ణమైన శరణాగతి పొందినవాడు అణిగి ఉంటాడు. అంటే స్మరణ ముఖ్యం. ఈ పూజ, స్మరణ, జపం ఎందుకు, భగవంతుడితో మనకున్న అనుబంధం పెంచుకోవటం కోసం, మానసికమైన అనుబంధం పెంచుకోవటం కోసం. అంచేత మనం చదివే పుస్తకాల విషయంలో కూడా, చదివే పుస్తకాల విషయంలో కంటే కూడా చేసే స్నేహాల విషయంలో ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. పాండిత్యం సంపాదించడం కంటే, వంట నేర్చుకోవడం కంటే, వడ్రన్న పని నేర్చుకోవడం కంటే మంచి స్నేహితుని ఎన్నుకోవడం ఇంకా కష్టం. బంగారపు వస్తువులు చేయడం కంటే, ఆ కంసాల పని నేర్చుకోవడం కంటే కూడా, వడ్రంగి పని చేయడం కంటే కూడా మంచి స్నేహితులు ఎన్నుకోవడం మరింత కష్టం. అది మనకు తెలియదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ.